primer nat bandurară. Om namo Narayanaya. Om namo Venkateshaya. Om namo Bhagavate Vasudevaya. Om namah Shivaya. Om namo Bhagavate Rudraya. Om namo Bhagavate Sri Ramanaya. ప్రియమైన ఆత్మ బంధువులారు, రాబోయే ప్రవచనములు ఏప్రిల్ నెల 6వ తేదీ చైత్రమాసంలో ఈ పాడ్యమి ఇవేళ. నిన్నేమో అమావాస్య. చైత్రమాసంలో నవమి రోజున అతని జన్మదినం రామచంద్రమూర్తి చైత్రమాసంలో నవమి రోజున రామచంద్రమూర్తి జన్మదినం. ఆ రోజునే స్వామి నారాయణ ఈ మధ్యనే మీ ఈ ప్రాంతంలో తక్కువ, గుజరాత్లో ఢిల్లీలో ఈ మధ్యనే స్వామి నారాయణ సాంప్రదాయం, వాళ్ళది వైష్ణవ సాంప్రదాయం, ఆయన స్వామి నారాయణ అంటారు. ఆయన ఈ మధ్యన 200 కోట్లు పెట్టి ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు చూసి 200 కోట్లు పెట్టి ఒక మందిరం కట్టారు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు చూసి రావచ్చు. అక్షరధామ అంటారు దాన్ని, అక్షరధామ. 200 కోట్లు పెట్టి కట్టారు. వాళ్ళు వైష్ణవ సాంప్రదాయం, వాళ్ళు కూడా సన్యాసులు 1000 మంది సన్యాసులు ఉన్నారు. ఎవరైనా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు చూసిరండి. ఆయన కూడా స్వామి నారాయణ కూడా చైత్రమాసం నవమి రోజునే జన్మ. అప్పుడు ఆయన జన్మించి 150 సంవత్సరాలు. ఆయన సాంప్రదాయం అలా నడుస్తాను. 1000 మంది మాంగ్స్ ఉన్నారు సన్యాసి. ఏప్రిల్ నెల ఆరో తేదీ పాలకొడేరు కార్యక్రమం. ఏప్రిల్ నెల 6వ తేదీ పాలకొడేరు, 9వ తేదీ పిప్పర, 12 భీమవరం, 19 జిన్నూరు, 23వ తేదీ ఆత్రేయపురం. 23వ తేదీ ఆత్రేయపురం. ఆత్రేయపురం మీకు దూరం, ఇబ్బంది పడడం, దూరం రావక్కర్లేదు. ఊరికే భక్తులు మీకు సమాచారం తెలియపరుస్తున్నాం. 23వ తేదీ ఆత్రేయపురం, 28వ తేదీ విజయవాడ, 28వ తేదీ విజయవాడ, 28వ తేదీ ఏప్రిల్ నెలలో ప్రవచనాలు. మీరు మీకు ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కానీ అన్ని సభలకి మీరు రావక్కర్లేదు, శ్రమపడు. ఊరికే మీకు సమీపంలో ఉన్నట్లకి వస్తూ ఉండండి. సరే, నూతన సంవత్సరం, వ్యయనామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు వ్యయనామ సంవత్సరం. సంవత్సరం పేరు వ్యయనామ సంవత్సరం. ఈవేళ అందరూ తలంటికి నీళ్లు పోసుకుంటారు, తలకి నీళ్లు పోసుకుంటారు. వీళ్ళందరూ చాలామంది కొత్త బట్టలు కట్టుకుంటారు. చాలామంది ఈ రోజున సంవత్సరాజునే కొత్త బట్టలు కట్టుకుంటారు. ఒకళ్ళ క్షేమం ఒకళ్ళు కోరుకుంటారు. అంటే అందరి క్షేమం మనం కోరుకోవాలి. అందరి క్షేమం కోరుకుంటే మనం క్షేమంగా ఉంటాం. అందరూ శాంతిగా ఉండాలనుకుంటే మనం శాంతిగా ఉంటాం. అందరూ సుఖంగా ఉండాలనుకుంటే మనం సుఖంగా ఉండాలనుకుంటే అందరూ సుఖంగా ఉండాలనుకోవాలి. మనం శాంతిగా ఉండాలనుకుంటే అందరూ శాంతిగా ఉండాలనుకోవాలి. అంతేకాని ఎవరు శాంతిగా ఉండకూడదు, నేనే శాంతిగా ఉండాలి. ఎవరు సుఖంగా ఉండకూడదు, నేను ఎక్కడనే సుఖంగా ఉండాలంటే 1 కోటి జన్మలు ఇచ్చినా నాకు సుఖం దొరకదు. ఒకవేళ 100,000 కోట్లు నాకు డబ్బు ఉందనుకోండి, డబ్బునే నాకు సుఖం దొరకదు. రమణ మహర్షి గారు అనేవారు సుఖం, మనిషి సుఖం కోరుకోవటంలో పొరపాటు లేదు. కానీ ఆ సుఖం ఎక్కడుందో తెలియటం లేదు వాళ్ళకి. సుఖం, మనిషి సుఖం కోరుకోవటంలో పొరపాటు లేదు. బజార్లోని ప్రకృతిలోని ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు సుఖం. అక్కడ లేదు, తన హృదయంలోనే ఉంది. తన హృదయంలో ఉన్న సంగతి మర్చిపోయి ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు సుఖం. సుఖం కోరుకోవటంలో తప్పు లేదు. ఆ సుఖం ఎక్కడ ఉందో తెలియటం లేదు వాడికి. గురువు చేసే పని అదే చెయ్యాలని. గురువు చేసే పని అంటే ఏం లేదు, అన్నిటికంటే గురువు పదవే తేలిక. ఏమి లేదు, గురువు పదం అంటే నాకు ఏదైనా సుఖం ఉంటే మీకు పంచిపెట్టం, అది నాకు ఏదైనా శాంతి ఉంటే మీకు పంచిపెట్టం, నాకు ఏదైనా ఆనందం ఉంటే లోపల అది మీకు పంచిపెట్టం. నాకు లేనిది మీకు పంచిపెట్టలేదు, నాకు లేనిది మీకు ఎక్కడ పంచిపెడతాను. నాలో ఆనందం లేదనుకోండి, మీకు ఎక్కడ పంచిపెడతాను. ఏమి లేదు. నేను మనలో ప్రపంచంలో ఏమి లేదు, మనలో ఉన్నది బయట కనిపిస్తాం. ప్రపంచంలో అసలు ఏమి లేదు, మన హృదయంలో ఉన్నదే బయట కనిపిస్తాం. మన హృదయంలో మనకు వెళితేనే, మన ఇంటికి, మన నిజమైన ఇంటికి మనకు వెళితేనే మన పునర్జన్మ ఆగిపోతుంది. మన నిజమైన ఇల్లు మన హృదయంలో ఉంది. మనం ప్రత్యేపణలో చెప్పుకున్నాం, దేవాలయాలకు వెళ్ళి దేవతలను ఆరాధిస్తున్నాం, విష్ణువునో శివుణ్ణో ఆరాధిస్తున్నాం, దేవతలను ఆరాధిస్తున్నాం. కానీ ఈ దేవతలన్నీ మన హృదయంలో ఉన్న భ్రమం మీద ఆధారపడి ఉన్నారు. భ్రమం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. అదే సత్యం, అదే శివం, అదే సుందరం, అదే జ్ఞానం, అదే అనంతం. అది మన హృదయంలో ఉంది. అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే శాంతం, అదే సుఖం. అది మన హృదయంలోనే ఉంది. అంటే మనం బయటగా దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మన హృదయంలోని వస్తువు తెలుసుకోవటానికి. అది మన అభిషేకాలు చేసినా, శివుడికి అభిషేకాలు చేసినా, సూర్యుడికి నమస్కారాలు పెట్టినా, విష్ణువుని అలంకరించడం. నాకు కంచి పరమాచార్య గారు అంటే బాగా ఇష్టం. ముసలాయన, ఆయన 100 సంవత్సరాలు జీవించారు. ఆయన నేను 5-6 సంవత్సరాలు గుంటూరులో చూశాను, కాంచీలో చూశాను. ఎప్పుడు నాకు కనిపిస్తే కష్టకాలు అడుగుతూ ఉండరు. తర్వాత ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే రెండు ఉన్నాయి, విద్య ఉంది, తపస్సు ఉంది. ఆయన దగ్గర రెండు ఉన్నాయి, ఆత్మజ్ఞానం ఉంది, తపస్సు కూడా ఉంది. ఆయన అనుభవంలో లేనిది బోధించేవారు కాదు ఆయన. 100 సంవత్సరాలు జీవించారు ఆయన. రాత్రి 2 స్వప్నంలో కనిపించారు. రాత్రి 2 స్వప్నంలో కనిపించారు. ఈ మధ్య నాకు ఈ మధ్యకాలంలో ఆయన స్వప్నంలోకి రాలేదు. మామూలుగా నాకు వరదలు ఆయన అంటే ఇష్టం ఉంది. నిరాడంబరంగా మనిషి నిరాడంబరంగా ఎలా జీవించాలో ఆయన చూస్తే తెలుస్తుంది. నిరాడంబరంగా మనిషి నిరాడంబరంగా ఎలా జీవించాలో ఆయన చూసి, నిరాడంబరంలోనే సౌందర్యం. రాత్రి 2 స్వప్నంలో కనిపించి బాగా ఆయన జీవించున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో ఆయన స్వప్నంలో కూడా అలాగే ఉన్నారు. కానీ 100 సంవత్సరాల వయసులాగా ఉన్నారు. నా చేతిలో 2 పెట్టారు ఆయన. వాళ్ళు మనం చాలా ప్రేమగా పుచ్చుకోవాలి. ఆయన పళ్ళు ఇస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ తీసుకోవడానికి నేను సంకోచిస్తున్నాను స్వప్నంలో. కారణం తెలియదు. పళ్ళు ఇస్తున్నారు ఆచార్యులు వారు, పరమాచార్యుడు, పెద్ద ఆచార్యుడు, పెరియ ఆచార్యుడు. కానీ నాకు తీసుకోవడానికి సంకోచంగా ఉంది. పళ్ళు ఇస్తున్నారని లోపల ఇష్టంగానే ఉంది. పరమాచార్య పళ్ళు ఇస్తున్నారు, 2 తీసుకోవడానికి సంకోచంగా ఉంది. అప్పుడు అన్నారు పరమాచార్య, ఏమన్నారంటే ఈ పళ్ళు ఏంటి అనుకుంటున్నావు అన్నారు. 1 అందం, 2 సత్యం. ఈ పళ్ళు ఏంటనుకుంటున్నావు, తీసుకోవడానికి నువ్వు అనుమానిస్తున్నావు. ఈ పళ్ళు 1 అందం, 2 సత్యం. 1 అందం, 2 సత్యం. అంటే ఒక పండు అందం, ఒక పండు సత్యం. అంటే ప్రతి సత్యమైనది ఎప్పుడు అందంగానే ఉంటుంది, అందమైనది ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. 2 ఉరికి 2 పళ్ళు కింద కనిపిస్తున్నాయి. అందం వేరు, సత్యం వేరు అనుకోకు. అందం ఎప్పుడూ నిజంగానే ఉంటుంది, నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది. బాహ్యానికి 2 నీకు కనిపిస్తున్నాయన్నా 1. ఆ 1 1 అద్వైత అనుభవం. ఆ అనుభవం మనకు వస్తే పూర్వజన్మల్లో ఉన్న కర్మలన్నీ కాలిపోతాయని చెప్పారు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ, కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటీ ఏంటి? అద్వైతానుభవం ఆ లోపల నా బ్రహ్మానుభవం. అది కనుక మనకు అనుభవంలోకి వస్తే మన కోటి జన్మల నుంచి కర్మలు మోసుకొస్తున్నా అన్నీ కాలిపోతాయని చెప్పారు. అయితే నీకు 2 పళ్ళు ఇస్తానంటే ఇందులో 1 అందం, 1 సత్యం. అందాన్ని విడిచిపెట్టి సత్యం ఉండదు, సత్యాన్ని విడిచిపెట్టి అందం ఉండదు. శాస్త్రంలో ఒక మాట ఉంది, పావును చూసి మనుషులు ఎలా పారిపోతారో అబద్ధాలు చెప్పు అని చూసి అలా పారిపోతారని. అక్కడ ఇప్పుడు 24 గంటలు అబద్ధాలు చెప్తా ఉంటాడు అనుకోండి, అనుకోండి పావును చూసి మనుషులు ఎలా పారిపోతారో ఆయన చూసి కూడా ఎలా పారిపోతారని చెప్పాడు శాస్త్రం. మన పాము కనిపిస్తే ముద్దెట్టుకుంటాం పారిపోతాం, అబద్ధాలు చెప్పేవాడు కూడా చూసి జనాలు అలా పారిపోతారని శాస్త్రం చెప్పి. స్వామీజీ అంటే ఒకటి అందం రెండు రెండు వేరే అనుకోకు, ఒకటి అందం సత్యం ఈ రెండు మన హృదయంలో ఉన్నాయి. ఈ రెండు కూడా అంటే సత్యం ఎప్పుడు అందంగానే ఉంటుంది, సత్యం ఎప్పుడు శాంతంగానే ఉంటుంది, సత్యం ఎప్పుడు సుఖంగానే ఉంటుంది, సత్యం ఎప్పుడు అమృతంతో నిండి ఉంటుంది, సత్యం ఎప్పుడు అమృతంతో నిండి. సత్యానుభవం పొందినవాడు మన నెత్తిమ వర్షాకాలంలో మనం బయట కూర్చుంటే మన నెత్తి మీద వర్షం ఎలా కురుస్తుందో సత్యానుభవం ఉన్నవాడి దగ్గర వాడిని మనం ఆరాధిస్తే కోరికలు కూడా అలా నెరవేరుతాయని. ఆ సత్య సాక్షాత్కారం పొందిన వాడిని మనం ఆరాధిస్తే వర్షాకాలంలో వర్షం మన నెత్తి మీద ఎలా కురుస్తుందో కోరికలు కూడా అలా నెరవేరుతూ ఉంటాయి. అంటే శాస్త్రం జ్ఞానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్పింది. అంటే మీకు జ్ఞానం వస్తుందా రాదా అని అనుకు అనుమానం పెట్టుకోదు, అందరికీ జ్ఞానం వస్తుంది. ఈ దేహ ప్రారంభం, ఈ దేహం ఏదో ప్రారంభాన్ని బట్టి దేహం వస్తుంది. దేహాభిమానం నశించిపోయిందనుకోని ప్రారంభం కూడా నశించిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటున్నారనుకో, మీకు మత్తి పెట్టి చేస్తారు ఆపరేషన్, ఆ మత్తిలో మీకు ఏదైనా బాధ ఉన్నా తెలియదు. అలాగే దేహాభిమానం ఉన్నవాడికి ప్రారంభం యొక్క బాధ తెలుస్తుంది, కానీ దేహాభిమానం లేని వాడికి ఆ ప్రారంభం ఏమీ తెలియనే తెలియదు. పుణ్య ప్రారంభం పాప ప్రారంభం, పుణ్యఫలం పాప ఫలం, అదే కర్తృరాజ్ఞ. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. అంటే జడం ఇప్పుడు గోడ ఫలితం ఏమైనా ఇస్తుంది మనకి, గోడ ఫలితం జడ వస్తువు ఫలితం ఇవ్వదు. అంటే పరమేశ్వరుడే చైతన్య స్వరూపుడే పరమేశ్వరుడే మనకి ఇస్తాడు చైతన్యం. అంటే పరమేశ్వరుడు అంటే పరిపాలనాధికారం ఉన్నవాడు, సర్వేశ్వరుడు సర్వానికి ఈశ్వరుడు. సర్వేశ్వరుడు పరమేశ్వరుడు అంటే పరిపాలన అడ్మినిస్ట్రేటర్, ఈ సృష్టిని అంతా నడిపేవాడు. మనకు రాబోయే జన్మ ఇప్పుడు తెలియకపోయినా మళ్ళీ మనం ఎక్కడ జన్మిస్తామో పరమేశ్వరుడు తెలుస్తూ ఉంటుంది, పూర్వజన్మలో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తూ ఉంటుంది. ఈ జన్మల ప్రవాహంలో పుణ్య ప్రారంభం వస్తుంటుంది, పాప ప్రారంభం వస్తుంది. పరమాచార్యని ఒకసారి గుంటూరులో మాట్లాడుతుంటే భగవంతుడు పరమాచార్యని ఒకటి అడిగారు, ఏమంటే భగవంతుడు దయగలవాడు అంటారు కదండి, ఈ పాప ప్రారంభం ఎందుకు జీవుడికి ఎందుకు పెట్టారు? అంటే పుణ్య ప్రారంభం సుఖంగా ఉంటుంది, పాప ప్రారంభం కష్టంగా ఉంటుంది. పుణ్య ప్రారంభం శాంతిగా ఉంటుంది, పాప ప్రారంభం అశాంతిగా ఉంటుంది. పుణ్య ప్రారంభం సంతోషంగా ఉంటుంది, పాప ప్రారంభం దుఃఖంగా ఉంటుంది. ఇప్పుడు పాపం ప్రారంభం ఎందుకు పెట్టాడు భగవంతుడు? అంటే భగవంతుడు దయగలవాడు కదా, ఎందుకు పెట్టాడంటే భగవంతుడు దయగలవాడే. పాప ప్రారంభం ఎందుకు అనుభవంలోకి ఎందుకు తీసుకొస్తాడంటే మన మీద జాలి లేక కాదు, మన మీద దయ లేక కాదు, ఆ పాప ప్రారంభాన్ని అనుభవంలోకి తీసుకురావడం కూడా ఆయన దయ అన్నారు పరమాచార్య. ఎందుకు దయ అంటే పాప ప్రారంభం అనుభవించేవాడికి కనీసం అనుభవించేటప్పుడైనా తెలుస్తుందంటే మనం భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి, మనం ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించే ఇప్పుడు ఆ పాప ప్రారంభం అనిపించేవాడికి ధర్మ బుద్ధి కలగొచ్చు, అది ధర్మాన్ని ఆచరించాలనేటువంటి తత్వం కలగొచ్చు. ధర్మాన్ని ఆచరించకుండా ధర్మస్వరూపుడైన ఈశ్వరుని పొందలేం. అంటే పాప ప్రారంభం అనిపించేవాడికి ధర్మం ఎందుకు బుద్ధి కలగొచ్చు, ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి కలగొచ్చు అంటే పాప ప్రారంభం కూడా భగవంతుడి దయ అన్నాడు పరమాచార్యుడు. అది చెడ్డదనుకోకుండా అది మంచిది, మీకు అర్థం లేక మీకు అవగాహన అర్థం చేసుకునే శక్తి లేకపోవటం అది చెడ్డ కింద మీకు అనిపిస్తుంది. భగవంతుడు కూడా ఇది 1000 నామ సంవత్సరం, ఇవాళ సాయంత్రం అందరూ పంచాంగాలు అంటారు, పంచ అంగాలు ఉన్నది, పంచ అంగాలు చదువుకోవడంది పంచకట్టు. పంచకట్టు అంటే 5 సార్లు పంచకట్టు కట్టుకున్న వాళ్ళందరూ 5 సార్లు దాన్ని ముడిపెడతారు, అది దాన్ని పంచకట్టు అన్నారు, పంచాకట్టు. అదే పంచకట్టు పంచాంగం. పంచాంగం అంటే పంచ అంగాలు చూడనది పంచాంగం. అందులో వారం గురించి చెప్తారు, తిది గురించి చెప్తారు, నక్షత్రం గురించి చెప్తారు, యోగం గురించి చెప్తారు, కరణం గురించి చెప్తారు. ఈ పంచ అంగాలు చూడకూడనదే ఈ పంచాంగం. ఈ రోజున సంవత్సరాలు చాలామంది సాయంత్రం ఆ పంచాంగం ఎవరైనా చెప్తాంటే వెళ్ళి శ్రవణం చేస్తారు కొంతమంది. అంటే సాంప్రదాయం ఏంటంటే ఈ పంచాంగం ఎవరైతే ఈ రోజున శ్రవణం చేశారో వాళ్ళకి నవగ్రహాల అనుగ్రహం ఉంటుందని ఒక సాంప్రదాయం. ఎవరైతే వాళ్ళు పంచాంగం చూశారో, పంచాంగం ఎవరైనా చెప్తాంటే ఎవరైతే శ్రవణం చేశారో వాళ్ళకి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుందని సాంప్రదాయంగా చెప్తారు. కాబట్టి కొంతమంది ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తారు ఈ నూతన సంవత్సరంలో. ఇలా బహు పవిత్రమైన రోజు పాడ్యము, చైత్ర పాడ్యము. అంటే వెయ్యినామ సంవత్సరంలో ఏంటంటే మనం ఏం చేయాలంటే వెయ్యమంటే ఖర్చు అంటే భయపడిపోకుండా ఖర్చు, వెయ్యమంటే ఖర్చు అంటే ఎలా ఉండాలంటే మన తలంపులు వచ్చే మన తలంపులు వేయించేస్తున్నాం అనుకోండి, అది పుణ్యం తీసుకొచ్చి ఇలా ఉండాలి. మన దగ్గర ఉన్న పైసలు వేయించేస్తున్నాం అనుకోండి, అది పుణ్యం తీసుకొచ్చి ఇలా ఉండాలి. ఏమన్నా మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాటలు మనకు పుణ్యం తీసుకొచ్చి ఇలా ఉండాలి. మనం ఏ పని చేసినా వేయమంటే ఖర్చు అంటే మనం ఏ పని చేసినా అది పుణ్యం తీసుకురావాలి. మాట పుణ్యం తీసుకురావాలి, ఆలోచన పుణ్యం తీసుకురావాలి, చేత పుణ్యం తీసుకురావాలి. ఏ పని చేసినా వీణామ సంవత్సరంలో మనం ఏ పని చేసినా అది మనం పుణ్యం తీసుకురావాలి, అది ఖర్చు అనుకోకుండా అది పుణ్యం కింద మారాలి. ఇప్పుడు ఏం అక్కర్లేదు, బాహ్యంగా మీకు నేనేం చేయాలనుకోండి, మీరు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నేను సంకల్పం చేస్తాననుకోండి. భక్తులందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఏమి లోటు లేకుండా ఉండాలి, నేను సంకల్పం చేస్తాననుకోండి. బాహ్యంగా మీకు నేనేమి చేయలేననుకోండి అనుకోండి మాట వచ్చి, ఆ సంకల్పం, ఆ సంకల్ప ప్రభావం మీకు మీద ఉంటుంది, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది. ఉభయ తారకం. అంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండాలని అనుకోవాలి కానీ, శాంతిగా ఉండాలి కానీ దుఃఖంగా ఉండాలని అనుకోకూడదు. మీరు అందరూ దుఃఖంగా ఉండాలి, నేను ఒక్కనే దుఃఖం లేకుండా ఉండాలనుకుంటే నాకు ఎప్పుడు ఇంక సుఖం రాదు అసలు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, బంధములోంచి, అజ్ఞానములోంచి, దుఃఖములోంచి, అశాంతిలోంచి తేలిగ్గా బయటకు వచ్చే ఉపాయం ఒకటి ఉంది, అర్జున, పాండవ, ధనంజయ, మహాబాహు, మహాబాహు పెద్ద బాహువులు గలవాడు, బలమైన బాహువులు గలవాడు. ఇది తెలుసుకో, ఎవరి మీద నద్వేష్టి నాకాంక్షది, నాద్వేష్టి నాకాంక్షది. ఏ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఏ వస్తువు మీద ఒక కాంక్ష పెట్టుకోవద్దు. మీ ప్రారంభంలో అది రావాల్సి ఉంటే వస్తుంది, మీ ప్రారంభంలో అది రావాల్సి ఉంటే వస్తుంది, కానీ కాంక్ష పెట్టుకోదు. మీకు కోరిక లేకుండా వచ్చింది మిమ్మల్ని బంధించదు, కోరిక పెట్టుకుని తెచ్చింది మటుకు బంధిస్తుంది. మీకు కోరిక లేకుండా ఏదైనా వచ్చింది అనుకోండి, అది మిమ్మల్ని బంధించదు, కోరికతోటి తెచ్చుకుంటే మటుకి బంధిస్తుంది. నా ద్వేష్టి నా కాంక్షటి. వ్యక్తి మీద, ఏ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఏ వ్యక్తి మీదైనా ద్వేషం పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంత చెడ్డవారైనా ద్వేషం పెట్టుకోవద్దు అన్నాడు. ఏం చేది, ప్రమాదం ఎక్కడుందంటే ద్వేషం పెట్టుకుంటే నీ మనసు బాహ్యముఖానికి కడుతుంది, దానివల్ల నువ్వు నష్టపోతావు. నా కాంక్ష మనిషి మీద ద్వేషం వద్దు, వస్తువు మీద కాంక్ష వద్దు. నీ ప్రారంభం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అని చెబుతూ ఏమన్నాడంటే, నీకు బంధంలోంచి సుఖంగా నువ్వు బయటకు రావటానికి ద్వేషం లేని వాడికి, కాంక్ష లేని వాడికి బంధం నుంచి వాడు సుఖంగా బయటకు వస్తాడు ఎవడు? ఈ ద్వేషం లేనివాడు, కాంక్షం లేనివాడు సుఖంగా బయటకు వస్తాడు. తర్వాత నువ్వు అంతఃకరణాన్ని శుద్ధి చేసుకో. అంతఃకరణం లోపలటువంటి కరణం, అంతఃకరణం అంటే లోపల ఉన్న కరణం, లోపలటువంటి పనిముట్టు, దాన్ని శుభ్రం చేసుకోవాలి. మనం 1,000,000,000 డబ్బు సంపాదించాం అనుకోండి, షిరిడి సాయిబాబా గారి దగ్గర రోజున ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామూలుగా మన ధనవంతుల గురించి చెప్పి పాలకులు వీరు ధనవంతులు అని చెప్తాం, అయితే చెప్పుకుంటారు కదా, పాలకులు వారి ధనవంతులు, భీమవరాని వీరి ధనవంతులు, లేకపోతే సత్యం కంప్యూటర్స్ వాళ్ళు బాగా ధనవంతులు, వారికి ధనవంతులు, వీరి ధనవంతులు అని బాగా పైసలు ఉన్నవాళ్ళు గురించి చెప్పుకుంటారు. బిర్లా ధనవంతులు లేకపోతే టాటా ధనవంతులు అని చెప్పుకుంటారు. సత్యసాయిబాబా గారి దగ్గర ఎవరో మాట్లాడుతున్నారు, వీరు చాలా ధన ఆ రోజు ఆయన ధనవంతుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అండ్ బాగా ధనవంతుడండి అయినా అని చెప్తున్నాడు. ఆయన చెప్తాడు ఇది బాబా అన్నాడు, ఆయన జీవితం అంతా టైం వేస్ట్ చేసుకున్నాడు, ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాడు అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే, నువ్వు నీ మనస్సును బాగు చేసుకుంటే నువ్వు 100,000,000,000 సంపాదించావు కదా, నీ కూడా రాదు. నీ మనస్సును బాగు చేసుకుంటే నీ మనసు కూడా వస్తుంది. 100,000,000,000 రావు. అంచేది వాడు ఏదైనా జ్ఞానం సంపాదించుకుంటే మంచిదే, వాడు అంతఃకరణాన్ని బాగు చేసుకుంటే మంచిదే, వాడి బుద్ధిని పవిత్రం చేసుకుంటే మంచిదే. పవిత్రం పవిత్రం పవిత్రం, ఇది విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. పవిత్రం 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 అంటే నువ్వు భగవంతుని స్మరించగా స్మరించగా నీ స్మరణ వల్ల నువ్వు పవిత్రం అవ్వవు. నువ్వు స్మరించడం వల్ల ఆయన దయ కలుగుతుంది, ఆయన దయ వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు స్మరిస్తేనే పవిత్రులు అయిపోరు. నువ్వు స్మరించడం వల్ల ఈశ్వరుడికి దయ కలుగుతుంది, ఆయన దయ వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు. కానీ నువ్వు ఊరికే స్మరించడం వల్లే పవిత్రుడు అవ్వవు. ఈ లాజిక్ అర్థం చేసుకోండి మీరు. అప్పుడు షిరిడీ సాయిబాబా అన్నాడు, ఆయన 100,000,000,000 ఉన్నాడు, టైం వేస్ట్ చేసుకున్నాడు, ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాడు. 100,000,000,000 తిండ కదైనా, ఎక్కడెక్కడ ఉంచిపెట్టి వెళ్ళవలసిందే కదా. 100,000,000,000 ఉండటం పొరపాటు అని అంటాం లేదు. ఆయన బుద్ధి ఏమైనా బాగు చేసుకున్నాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూడా లేదు బుద్ధి. 100,000,000,000 సంపాదించాడు అనుకోండి, ఆయన బుద్ధి ఏమీ బాగు చేసుకోలేదు అనుకోండి, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్ అన్నాడు షిరిడీ సాయిబాబా అన్న మాట. ఆ శరీరమే ఆడి శరీరం సంపాదించిన వాడి శరీరమే కూడా వెళ్ళినప్పుడు 100,000,000,000 ఆడి కూడా ఎలాగెళ్తాయి? ఆడి బుద్ధి ఏమైనా బాగుపడిందేమో చెప్పండి. ఇప్పుడు మన కూడా మనం చనిపోయాక జీవుడు వస్తాడు, మన కూడా శరీరం రాదు. శరీరం రాదు, డబ్బు రాదు, ఇల్లు రాదు, ఎవరు రారు, చుట్టాలు రారు, స్నేహితులు రారు, విరోధులు రారు, ఎవరు రారు. మన కూడా జీవుడు వస్తాడు. షిరిడీ సాయిబాబా ఏమన్నా అంటే, ఆయన 100,000,000,000 సంపాదించారంటున్నారు, ఎంత కష్టపడితేనే కానీ సంపాదించి ఉండడు కదా, వాడు కష్టపడి ఉంటాడు కదా. అయితే బాగా ఏమైనా ఆడి జీవుడిని ఆడు బాగు చేసుకోవడానికి ఏమైనా కష్టపడ్డాడా? ఆడి జీవుడిని ఆడు ఏం బాగు చేసుకోవడానికి కష్టపడలేదు అనుకోండి, కేవలం 100,000,000,000 సంపాదించి కూర్చున్నాడు అనుకోండి, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అన్నాడు. వాడు ఏమైనా ఈ మనస్సును బాగు చేసుకున్నాడో మీరు చెప్పండి, మనం సంతోషిద్దాం. అంటే ఇక్కడ రహస్యం ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక విషయం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏదైనా విషయం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆలోచనప్పుడు మన ఆలోచన మన అహంభావంలోంచి బయటికి రావడానికి ఉపయోగపడాలి. మనం ఏదో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదో కష్టకాలు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం లేదా సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, జనరల్గా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మన నోటంట ఏ శబ్దం వచ్చినా మన అహంభావంలోంచి బయటకు రావటానికి ఉపయోగపడాలి. అంటే దేహాభిమానంలోంచి బయటకు రావటానికి మన ఆలోచన ఉపయోగపడాలి, మన మాట ఉపయోగపడాలి. ఈ మాట మాట్లాడడం, ఈ మాట మాట్లాడటంలో మనకు అహంభావం తగ్గుతుందా పెరుగుతుందా? ఏదో ఆలోచిస్తున్నాం, ఈ ఆలోచించడం వల్ల ఈ ఆలోచన ఏ ఆలోచన అయితే నాకు ఉందో ఆలోచన వల్ల అహంభావం పెరుగుతుందా లేదా అహంభావం తగ్గుతుందా? లేదా చేత్తోడు ఏ పని చేస్తున్నాం, చేత్తోడు పని చేయటం వల్ల ఈ పని మన ఒక అహంభావం తగ్గిస్తుందా, ఒకవేళ మంచి పని చేసి ఈ పని అహంభావం పెంచుతుందా? ఇవన్నీ చూసుకోండి. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేతలు, నీకు వచ్చే ఆలోచనలు, నీకు వచ్చే సంకల్పంలో ఏదైనా సరే, ఆ సంకల్పం, ఆ మాట, ఆ తలంపు, ఆ చేత నీ అహంభావాన్ని పెంచుతుందా, నీ అహంభావాన్ని తగ్గిస్తుందో అది చూసుకో, అది వాచ్ చేసుకో. అదే సాధన, అదే నిజమైన సాధన. కొంతమంది గొప్పల కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు గొప్ప వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఆడికి తెలుస్తుంది అది. ఏమో నేను నా గొప్ప కోసం నేను మాట్లాడుతున్నాను, అవసరం ఉండి మాట్లాడట్లేదు అని ఆడిగితే మనకు తెలియపోయిన వాడికి లోపల తెలుస్తుంది. ఆడు గొప్ప కోసం ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ రోజుకి ఆ రోజు వాడి బ్రెయిన్ అంతా పాయిజన్ అయిపోతుంది. అహంభావం చేత అహంభావం చేత బంధింపడతాడు, అహంభావం యొక్క పిడికిలికి దొరుకుతాడు. అది కోటి జన్మలకు కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీరు మీ పత్తిలో మీరు అభివృద్ధిలోకి రండి, కానీ లోపల జీవుడు బాగుపడుతున్నాడా లేదా? ఏం చేద్దంటే శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు వాడు, వాడు బాగుపడుతున్నాడా లేదు చూసుకోండి. మీరు మీకు పైకి చెప్పకపోతే మీకు లోపల తెలుస్తూ ఉంటుంది వాడు బాగుపడుతున్నాడా లేదు. శాస్త్రంలో చెప్పాడు, యజ్ఞాల వల్ల కానీ, యాగాల వల్ల కానీ, లేదా దానాల వల్ల కానీ, లేదా ధర్మాల వల్ల కానీ, లేదా హోమాల్లో హోమాల్లోనూ ఆటిల్లో సుఖం లేదు, కేవలం గురువు అనుగ్రహం వల్ల నీకు సుఖం దొరకాలని, కేవలం గురువు అనుగ్రహం వల్ల నీకు శాంతి దొరకాలని, కేవలం గురువు అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం దొరకాలి, కానీ లేకపోతే యజ్ఞయాగాల వల్ల నీకు అది లభ్యం కాదని చెప్పాడు. నీకు అన్నీ బాగానే చేస్తున్నారనుకోండి, ఈశ్వర అనుగ్రహం మీకు లేదనుకోండి, మీకు శాంతి దొరకదు, చేసినా దొరకదు. సాంప్రదాయం ఏమని చెప్తారంటే, సత్యానికి ప్రతీక ఏమో శివుడు, అందానికి ప్రతీక విష్ణువు. శాస్త్రంలో అలా చెప్తారు. సౌందర్యం విష్ణువుని చూస్తే మీకు సౌందర్యం, వెంకటేశ్వర స్వామి చూడండి ఎంతో సౌందర్యంగా కనిపిస్తూ ఉంటాడు. శివుడు సత్యానికి ప్రతీక, శివుడు సత్యానికి ప్రతీక, మరి విష్ణువు సౌందర్యానికి ప్రతీక. అయితే రెండు వేరు కదా, రెండు ఒకటే, సౌందర్యం సత్యం ఒకటే. ఎక్కడైతే సౌందర్యం ఉంది అక్కడ సత్యం ఉంటుంది, ఎక్కడైతే సత్యం ఉంటుంది అక్కడ సౌందర్యం ఉంటుంది. అది బాహ్య సౌందర్యం కదా, ఆత్మ సౌందర్యం. ఇక్కడ భగవాన్ ఒకరు అడిగారు, ప్రారబ్ధ కర్మ శరీరం చనిపోయే వరకు ఉంటుందా? దేహం ఉండగానే, అంటే మన భూమి మీద మన శరీరం తిరుగుతున్నప్పుడే ఆ ప్రారబ్ధ కర్మలోంచి బయటపడవచ్చా, దానికి ఏమైనా ఉపాయం ఉందా? ఇందాక ఏదో మర్చిపోయాను, ద్వేషం మనిషి మీద, ఒక తోటి మానవుడి మీద ద్వేషం లేనివాడు, ప్రత్యేకంగా ఒక వస్తువు మీద కాంక్ష లేనివాడు, నిర్ద్వందో హీ మహాబాహో, ఓ మహాబాహో అర్జున, ఈ కామక్రోధముల్లోంచి, రాగద్వేషముల్లోంచి, ఇష్టాయిష్టాల్లోంచి విడుదల పొందినవాడు ఆ క్షణంలోనే శాంతిగా, సుఖంగా, ఆనందంగా, దుఃఖం బంధంలోంచి బయటకు వస్తాడు అర్జున. నిర్ద్వందో హీ మహాబాహో, మహాబాహు అంటే అర్జునుడు, గొప్ప బాహువులు గలవాడు. అంటే కోరిక కోపం, కోరిక ఈ రెండాట్లోంచి విడుదల పొందినవాడు, ప్రత్యేకంగా ద్వేషబుద్ధి లేనివాడు, కాంక్ష లేనివాడు, అతి తేలిగ్గా ఏమీ కష్టం లేకుండా వాడికి నేను మోక్షం పొందాలి, నిర్వాణ సుఖం పొందాలి, మోక్ష సుఖం పొందాలని వాడికి కోరిక లేకపోయినా ఇస్తాడు వాడు మోక్షంతో, అలంకరిస్తాడు వీడిని, ఇట్టి వాడిని అంటాడు గీతలో చెప్పాడు. ఒకవేళ మీకు మోక్షం కావాలని మీరు అనుకోవటాలేదు అనుకోండి, ఉదాహరణకి మీరు మెడ్రాస్ వెళ్ళి రైలు కూర్చున్నారనుకోండి, ఇది మెడ్రాస్ వెళ్తుందని తెలియదు అనుకోండి ఆ రైలు మీకు అనుకోండి, అది మెడ్రాస్ తీసిపోతుంది, మీకు తెలియకపోయినా తీసుకెళ్లి మెడ్రాస్లో పడేస్తుంది. అలాగే మీకు మోక్ష కాంక్ష లేదనుకోండి, మన ఆత్మజ్ఞానం సంపాదించాలనే కాంక్ష లేదనుకోండి అనుకోండి, మీకు మీరు ద్వేషం రాకుండా జీవిస్తున్నారనుకోండి, ప్రత్యేకంగా పర్టికులర్గా ఒక వస్తువు మీద కాంక్ష లేదనుకోండి, రాగద్వేషాలు లేవనుకోండి, కోరిక కోపం లేదనుకోండి, ఎన్నిట్లోంచి మీ జీవుడిని విడదీశారనుకోండి, వాడు ప్రత్యేకంగా మోక్షం అడగక్కర్లేదు, మోక్షం కోసం వాడు తిరగక్కర్లేదు. వాడు కోరికతోడు సంబంధం లేకుండా నిర్వాణ సుఖాన్ని వాడు పొందుతాడు అర్జున అంటాడు గీతవాడు. మీరు వాడిది దేవుడు తలుపులు మీరు కొట్టక్కర్లేదు, మీ వచ్చి దేవుడు వచ్చి మీ తలుపులు కొడతాడు. దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలియకపోయినా మీరు ఎక్కడున్నాడో దేవుడికి బాగా తెలుసు. అంటే కర్మ దేహం చనిపోతే కానీ ప్రారంభ కర్మ నశించుదా, దేహం జీవించుండగా గాల్లో మన ముక్కులో గాలి తిరుగుతా అంటే ఏమైనా ప్రారంభం నశిస్తుందా? అంటే శరీరం సజీవంగా ఉన్నప్పుడే ప్రారంభం నశిస్తుందా, అది చనిపోవాలా, చనిపోయే వారు కానీ ప్రారంభం పీడిస్తుందా ఏంటని భగవాన్ అడిగారు. అడిగితే ఏమని చెప్తున్నారంటే, దేహం జీవించుండగానే దేహం కాలి బూడిదైపోకముందే, అంటే దేహం చనిపోకముందే, దేహం శరీరం శవం అవ్వకముందే ప్రారంభ కర్మలోంచి బయటకు వచ్చేయచ్చు. ఒరే పిచ్చివాడా, నీకు రూపబుద్ధి లేని వాడు నిన్ను కర్మ ఏం చేస్తుంది అంటున్నాడు భగవాన్. పలానా రూపం నాది, పలానా పేరు నాది, నీకు రూపబుద్ధి లేదనుకో, రూపబుద్ధి లేస్తే నిన్ను కర్మ ఏం చేస్తా? రూపబుద్ధి ఉన్నవాడు కదా ప్రారంభ కర్మ వచ్చి పట్టుకునేది, రూపబుద్ధి లేని వాడు ప్రారంభ కర్మ ఏం చేస్తుంది? రూపబుద్ధి పోగొట్టుకున్న రోజున ప్రారంభ కర్మకి ఎక్కడ ఉండాలో తెలియకుండా పత్తా లేకుండా పోతుంది అన్నారు భగవాన్. నీ శరీరం ఉండగానే రూపబుద్ధి ఉన్నవాడికి ప్రారంభ కర్మ, కానీ రూపబుద్ధి లేని వాడికి ప్రారంభ కర్మ ఏంటది? అర్జునుడు సైన్యాన్ని, దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, కృష్ణుడి యొక్క సైన్యాన్ని. కృష్ణుడు అర్జునుడు కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు కృష్ణుడు అడుగుతాడు అర్జునుడు, కృష్ణుడు అర్జునుడితోటి మా ఇక్కడ సైన్యం వాళ్ళు యుద్ధం చేస్తారు, నా సైన్యం యుద్ధం చేస్తారు, నేను నన్ను కోరుకున్నావు ఎందుకు, నీ యుద్ధం చేయను, సైన్యం అయితే బాగా దగ్గర బాంబులు అయి ఉంటాయి, బాగా యుద్ధం చేస్తారు, నేను పైగా నేను నన్ను కోరుకున్నాను యుద్ధం చేయనని చెబుతున్నాను కదా, నన్ను ఎందుకు కోరుకున్నావంటే, అప్పుడు ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ జ్ఞానం ఉంటుంది, ఓడిపోవటం నెగ్గటం అటుంచి ముందు కానీ అన్నాడు. సరే యుద్ధంలోకి వెళ్ళాక మనం ఇంటికి వస్తాం రా, ఇప్పుడు ఎలక్షన్లో నలుగురు నలుగురు ఎలక్షన్లో పెడతారనుకోండి, కంటెస్ట్ చేస్తారనుకో, నలుగురు నెగ్గరు కదా, ఎవడో ఒకడే నెగ్గుతాడు. అలా యుద్ధం జరిగి మాకు కౌరవులకి యుద్ధం జరుగుతుంది, ఇద్దరు నెగ్గరు కదా, ఎవడో ఒకటి నెగ్గుతాడు, ఎవడో ఉడిపోదు, అంతా వదిలేదు. నేను నన్ను ఎందుకుంటాను, నేను ఎందుకు కోరుకున్నావు, నేను యుద్ధం చేయను నువ్వు చెబుతున్నావు, నేను ఎందుకు కోరుకున్నావు, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎవడైతే కృష్ణుని ధ్యానం చేస్తున్నాడు, పని చేసినా చేయని వాడితో సమానం, కర్మ చేసినా చేయని వాడితో సమానం అంటున్నాడు నారాయణుడి సన్నిధిలో. నెగటం ఓడిపోవటం అటు 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 పెట్టండి, ఎవడొకరు నెగ్గుతాడు ఎవడొకరు ఓడిపోతాడు. కృష్ణుని చూడ ధర్మం ఉంటుంది, ధర్మమును చూడ శాంతి ఉంటుంది, ధర్మం చూడ జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది శాంతి ఉంటుంది. ధర్మం అంటే ఇక్కడ దానం అనక జీవిత విధానం, ఒక జీవిత విధానాన్నే ధర్మం అంటారు, ఆ జీవిత విధానం అక్కడ. ఇది చాలా సూక్ష్మమైన విషయం. మన మాట మాట చేత ఆలోచన సంకల్పం మన అహంభావంలో అహంభావంలో పడిపోతున్నాం, వాటి వల్ల అహంభావంలో బయటకు వస్తున్నాం, చూసుకుని మనం జీవిస్తుంటే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడే ఈ శరీరం ఉండగానే జ్ఞానం వచ్చేస్తుంది. ఒకవేళ పూర్వజన్మల ప్రార్థం మంచిది కాదనుకోండి, మనకి పెద్ద గడ్డిమేటికి గడ్డిమేటికి ఒక అగ్గిపుల్లకి పెద్ద గడ్డిమేటి ఎలా లోకు, ఒక జ్ఞానం ఒక నీకు జ్ఞానం వచ్చిందంటే పూర్వజన్మల నుంచి ఎంత గడ్డిమేటులతో సమానమైన ప్రారంభ కర్మ ఉన్నది, అంత కాలి బూడిదైపోతుంది. అది జ్ఞానం యొక్క ప్రభావం. నిజమైన ఐశ్వర్యం జ్ఞానమే. షిరిడీ సాయిబాబా దగ్గరికి ఒకరు వచ్చి అన్నారు, నా నోరు మంచిది కాదండి, నా నోరు మంచిది కాదు, ఎవరినొకరిని తిడతా ఉంటానో, ఎక్కడో ఎవరిని విమర్శిస్తానో, అలవాటు నాకు పోవటం లేదన్నాడు. అసలు నా నోరే మంచిది కాదు, ఎప్పుడు ఎవరినొకరిని తిడతా ఉంటానో, ఎక్కడో ఎవరినొకరిని విమర్శిస్తూ ఉంటానో, ఇలా అలవాటు పడిపోయానని చెప్తాడు అక్కడ. అప్పుడు షిరిడీ సాయిబాబు ఏమన్నారంటే, నువ్వు ఎవడైనా విమర్శించావునకో, ఎవడైనా తిట్టావునకో, వెంటనే రామనామం చేసుకో, లేకపోతే కృష్ణనామం చేసుకో, చేసుకుంటే నీకు ఆ పాడుబుద్ధి పోతుంది, ఆ తిట్టడం వల్ల వచ్చే పాపం కూడా నశిస్తుంది, వెంటనే నామం చేసుకో అని చెప్పాడు. ఏనామైనా సరే, శివనామం కానీ రామనామం కానీ కృష్ణనామం కానీ ఏదో ఒకటి, ఆ పాడుబుద్ధి నీకు పోతుంది. ఆ నామాన్ని స్మరించుకో లోపల. శివనామం కృష్ణనామం రామ ఏదో ఒకటి, దేవతా పురుషులు ఏది ఏదో ఎవడో ఒకటి దేవతా స్వరూపు నామం ఏదైనా ఒకటి, అంతే ఒకటి ఉన్నదే బ్రహ్మం. చెప్తారు కృష్ణుడికి నమస్కారం పెడితే అంటున్న మనం దేవతలందరికీ అందిపోతున్నట్టు నమస్కారం. కేశవుడు కృష్ణుడికి ఒక నమస్కారం ఎలా పెట్టామనుకోండి, మొత్తం ఈ నమస్కారం దేవతలందరికీ వెళ్ళిపోతున్నట్టు. దానికి ఎలా చెప్పారంటే, చెట్టు మొదలలో మనం నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్లు రొబ్బలకి ఆకులకి పుష్పాలకి పళ్ళుకి అన్నీ వెళ్ళిపోతున్నట్టు ఆ నీరు. అలాగే ఒక కృష్ణుడు కేశవుడికి పెట్టినటువంటి ఒక్క నమస్కారం, సృష్టిలో ఎంతమంది దేవతలు ఉన్నారో ఈ దేవతలందరికీ నమస్కారం అవుతుందట. వాడే నారాయణుడు, వాడే కృష్ణుడు, వాడే ఈశ్వరుడు. రూపబుద్ధి ఉన్నవాడికి ప్రారంభం, రూపబుద్ధి లేని వాడికి ప్రారంభం ఎక్కడుంది? పలానా రూపం నాదనుకున్నప్పుడు నేను ప్రారంభం పీడిస్తుంది, ఆ రూపంతో నీకు తాదాత్మ్యం లేదనుకు నీకు ప్రారంభమే లేదు. ఇంకా ఒకవేళ పది బళ్ళు ప్రారంభం ఉన్నా దీన్ని నేను చేయలేదు, కాలి బూడిదైపోతుంది. కాలిపోయిన తాడు కట్టడానికి పనికిరాదు, చూడటానికి తాడు కింద ఉంటుంది, కట్టడానికి పనికిరాదు. కాదు నీ ప్రారంభం కూడా కాలిపోయిన తాడులాగా అయిపోతుంది. ఆత్మకి ప్రారంభమే లేదు అసలు. ఆత్మకి చైతన్యానికి ప్రారంభం ఏంటి? అసలు పుట్టదు చైతన్యం అనేది, పుట్టదు, పుట్టింది చావదు, పుట్టింది చనిపోతుంది, పుట్టింది చావదు. ప్రారంభం పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది, కానీ పుట్టిన వస్తువుకి ప్రారంభం ఉండదు. చైతన్యానికి ప్రారంభం ఏంటి? చైతన్యానికి ప్రారంభం ఏమి లేదు. ఈ దేహానికి ప్రారంభం లేదు. దేహం నేననే తలంపుకి ప్రారంభం, దేహము నేను అనే తలంపుకే ప్రారంభం ఉంటారు. అది నశించింది అనుకోండి, ఇంకా ప్రారంభం ఏమి చేయలేదు. శరీరం ఉన్నవాడికి రోగం, శరీరం లేనివాడికి రోగం ఏంటి? దేహం ఉన్నవాడికి రోగం, దేహం లేనివాడికి రోగం ఏంటి? ప్రారంభం ఎవడైతే అనుభవిస్తున్నాడో దేహము నేననే తలంపే ప్రారంభం. దేహము నేననే ప్రథమ తలంపే, దేహాభిమానమే ప్రారంభం అనిపిస్తుంది. ఆ దేహాభిమానం నశించిన వాడికి ఇంకా ప్రారంభం లేదు. మరి ఆ ప్రారంభం అంటే ఏమవుతుంది అంటే, కాలి బూడిదవుతుంది ఈ జ్ఞానాగ్నిలో. నువ్వు ఈ దేహము లేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి, బ్రహ్మముల నుంచి వస్తుంది, చైతన్యులు భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ దేహము నేననే తలంపు నీకు నీ హృదయంలోనే బ్రహ్మములోంచే, లోపల ఆ సత్యములోంచే వస్తుంది, అందులోంచే వస్తుంది. ఈ ఆ తలంపు అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, దేహము నేను అనే తలంపు తన మూలంలోకి వెళ్ళిపోయి కరిగిపోయింది అనుకో, దేహము నేననే తలంపు దాని మూలంలోకి వెళ్ళి అది అదృశ్యం అయిపోయింది అనుకో, అది కరిగిపోయింది అనుకో, అప్పుడు నీకు రూపబుద్ధి నామబుద్ధి ఉండదు. రూపబుద్ధి లేనివాడికి రూపం రాదు, రూపం లేనివాడికి నామం లేదు. రూపం వచ్చిన వాడికి నామం, కానీ రూపం లేనివాడికి నామే ఉంది. అంటే ఈ జన్మలో ఈ శరీరం మరణించకముందే ఎవడైతే రూపబుద్ధిని పోగొట్టుకున్నాడో వాడికి ఇంకా రూపం రాదు, అంటే జన్మ రాదు ఇంకా. అంటే దేహము నేననే తలంపు ఎప్పుడైతే తన మూలంలోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి అక్కడ నశించిందో, అంటే ఆ మొదటి తలంపు ఎక్కడైతే మూల తలంపు మూలంలో ఎప్పుడైతే నశించిందో వాడికి రూపబుద్ధి నశిస్తుంది. రూపబుద్ధి నశించిన వాడికి ప్రారంభ కర్మ లేదు. వాడి ప్రారంభం అనిపిస్తున్నాడు అని చూచేవాడు అనుకోవచ్చు, వాడికి అనుకోవడానికి అక్కడ ఎవడం లేడు. నాకు శరీరం ఉందని, ఆ శరీరానికి రెండు చేతులు ఉన్నాయని, అన్ని అందులో చేతి మీద పొట్టకూర్పు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. భగవాన్ అన్నారు, నాకు శరీరం ఉందని దానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో పొట్ట అందులో ఓ చేతి మీద పొట్టకూర్పు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. అంటే జ్ఞానికి శరీరం ఉన్నా శరీరరహితుడు, నామం ఉన్నా నామరహితుడు. అంటే ఇప్పుడు మీ పేరు పెట్టి ఎవరైనా పొగడ్త చేస్తారనుకోండి, పొగడ్తలు మీకు సంతోషం వస్తుంది, మీకు సంతోషం వస్తుంది. జ్ఞాని రూపరహితుడు నామరహితుడు. ఇప్పుడు మన నరసాపురంలో నది ప్రవహిస్తుంది, ఇది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అంతర్వేదిలో. అంతర్వేదిలో కలిసిపోయాక ఇది అదే మామూలుగా ఇది వృద్ధ గౌతమ నీరు, ఇది నరసాపురం నదిలోంచి వెళ్ళి నీరు అని ఏమి ఉండదు. సముద్రంలోకి వెళ్ళాక నీరంతా ఒకటైపోతుంది. అలాగైతే నువ్వు ఎప్పుడైతే బ్రహ్మచింతన పొందావో, నీ మనసు ఎప్పుడైతే బ్రహ్మాకారం పొందిందో, నువ్వు బ్రహ్మములు ఐక్యం అయ్యావో, అప్పుడు రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి నువ్వు విడిపోతావు, బతికొండగానే విడిపోతావు. అప్పుడు రూపబుద్ధి నీ నామాన్ని పొగిడినా ఏమనిపించదు, నీ రూపాన్ని ఎవరైనా పూజించినా ఏమనిపించదు, అది ఏమనిపించదు. వాడికి రూపబుద్ధి లేదు, నామబుద్ధి లేదు. రూపం ఉండగా రూపరహితుడవ్వాలి, నామం ఉండగా నామరహితుడవ్వాలి. వాణ్ణి ప్రారంభం ముట్టుకోదు, వాణ్ణి అంటుకోదు ప్రారంభం. నేను చెప్పింది మీరు కంగారు పడకండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు ఒక నాకు రూపం లేదు, నాకు ఒక రూపం అంటే లేదు, నాకు ఒక పేరు లేదంటున్న సంగతి మీకు అనుభవంలోకి వచ్చిందనుకో, మిమ్మల్ని ప్రారంభం ఏం చేస్తుంది? సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి ముందు. సాధన చేస్తే మీరు చేయగలిగిన సాధన చేయొచ్చు, అసలు ముందు ప్రాపర్గా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు శాంతి చిత్తం కలిగి ఉంటున్నారనుకోండి, మీ శాంతిని మీరు కాపాడుకుంటున్నారనుకోండి, ప్రారంభం మిమ్మల్ని ముట్టుకోదు ఇంకా. అంచేత నేను ఫలానా వ్యక్తిని, నాది నాకు ఫలానా శరీరం ఉంది, ఫలానా పేరుంది నాకు, ఫలానా వ్యక్తిని నేను అని అనుకున్నప్పుడు నీకు ప్రారంభం ఉంది. కానీ వ్యక్తిభావం లేని వాడికి ప్రారంభం ఏమిటి? వ్యక్తిభావంలోంచి విడివడిని వాడికి ప్రారంభం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, బాగా అర్థం చేసుకోండి. నిద్రలో గాఢ నిద్రలో నేను కష్టం అనిపిస్తున్నాను మీరేం అనుకోరు. గాఢ నిద్రలో కూడా కష్టం మీకు ఉంది, కానీ నేను కష్టం అనిపిస్తున్నానని మీరేమనుకు. ఏం చేత కష్టం అనిపిస్తున్నా అనుకున్నవాడు గాఢ నిద్రలో లేడు. ఆడు ఎప్పుడు వస్తాడో మీకు మెలకు రాగానే వస్తాడు. ఆడు మెలకు రాగానే వచ్చి దేహాన్ని పట్టుకుంటాడు. అప్పుడే అంత ముందు రోజున్న కష్టం మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది మరి నిద్రలో ఎందుకు లేదు? నిద్రలో దేహంతో సాదాత్యం పొందేవాడు నిద్రలో లేడాడు. నిద్రలో లేడు, మెలకు వచ్చాక ఆడు వస్తున్నాడు. మెలకులోకి అంటే మీరు నిద్రని అంటే అక్కడ నిద్రలో వ్యక్తిభావం లేదు. శుభం ఎవరు? నేను శుభమని అనుకోదు. నిద్రలో ఎల్లమ్మ ఎవరు? నేను ఎల్లమ్మని అనుకోరు. రాజులు ఎవరు? మేము రాజులు అని నిద్రలో అనుకోరు. బ్రాహ్మిణ్స్ ఎవరు? మేము బ్రాహ్మిణ్స్ అని నిద్రలో అనుకోరు. షావుకారులు ఎవరు? మేము నిద్రలో షావుకారులు అని అనుకోరు. ధనవంతులు మేము ధనవంతులు అని నిద్రలో అనుకోరు. భేదవాళ్ళు మేము భేదవాళ్ళు అని నిద్రలో అనుకోరు. ఇవన్నీ దేహభావం వచ్చాక అనుకుంటారు. ఇవన్నీ వ్యక్తిభావం లేనప్పుడు, నీకు రూపభావం లేనప్పుడు, గాఢ నిద్రలో నీకు వ్యక్తిభావం లేదు, రూపభావం లేదు, నామభావం లేదు, కులభావం లేదు, దైవభావం లేదు, మతభావం లేదు. నువ్వు ఆ నిద్రస్థితిని గడి మాట మాటకి రిపీటెడ్గా జాగ్రత్త అవస్థలో జ్ఞాపకం తెచ్చుకుని దాన్ని పొందు. అదే నా చివరి మాట, మొదటి మాట అంటాడు భగవాన్. నీకు కులం ఎక్కడి నుంచి వస్తుంది? మతం ఎక్కడి నుంచి వస్తుంది? దేహం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? కోపం ఎక్కడి నుంచి వస్తుంది? గాఢ నిద్రలు ఏమి లేవు నీకు. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక వస్తున్నాయి నువ్వు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? నీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక వస్తున్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో నిద్రని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు ఇవన్నీ ఈ బాధలన్నీ ఎవరికి వస్తున్నాయి నీకు అర్థమవుతుంది. అంటే ఆ దేహాభిమానం వచ్చాక, ఆ దేహమునైనా తలంపు వచ్చాక ఇవన్నీ పట్టుకుంటున్నాయి. నిద్రపిల్లాడు లేడు. నిద్రపిల్లాడు ఎలా లేడు? గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలు కూడా వాడిని లేకుండా పెట్టుకుంటే, ఆయన జాగ్రత్తగా లేకుండా నువ్వు చేసుకోగలిగితే, ఆయన లేకుండా నువ్వు చేసుకోగలిగితే అది నీ కడసారి జన్మ, నీ చివరి జన్మ. భగవాన్ దగ్గరికి వచ్చి ఒకరు అన్నారు, ఏమన్నా నాకు ఆత్మను తెలుసుకోవాలంటారు. ఏమన్నారండి? నాకు ఆత్మను తెలుసు. నువ్వు ఆత్మే కదా, ఇంకా తెలుసుకునేది ఏంటో. నువ్వు ఆత్మవే, నువ్వు తెలుసున్న ఆత్మే, తెలియపోయిన ఆత్మ. ఇంకెవరిని తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకునేది ఏముందన్నారు? నువ్వు ఆత్మవే, కానీ ఆత్మన సంగతి నీ దేహం అనుభవంలో ఉంది, మనస్సు అనుభవంలో ఉంది, ప్రకృతి అనుభవంలో ఉంది. నువ్వు ఆత్మవే, నేను ఆత్మనన్న సంగతి నీకు అనుభవం లేదు. నేను ఆత్మనన్న సంగతి, నువ్వు ఆత్మ, నీకు అనుభవం లేకపోయినా నువ్వు ఆత్మవే. నీకు ఏ కారణాల వల్ల అది నీకు అనుభవంలోకి రావటం లేదో ఆ కారణాలను తొలగించుకోవడం సాధన, అంతకంటే ఏం లేదన్నారు. ఏ కారణాల వల్ల నీకు ఆత్మానుభవం కలగటం లేదో, నువ్వు ఆత్మవే కానీ దానికి తాలూకు ఎరుక నీకు రావటం లేదు. ఆ ఎరుక రావటానికి ఏ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయో దాన్ని తొలగించుకోవడం సాధన, అంతకంటే సాధన లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అండి, వాళ్ళు సుఖపడుతున్నారు ఇలా. కొంతమందికి డబ్బు లేదనుకోండి, వాళ్ళు దరిద్రంతో బాధపడుతున్నారు అనుకుంటారు. ఇలా అనుకుంటారు కదా లోకం, వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు సుఖపడిపోతున్నారు, వాళ్ళు సుఖపడుతున్నారు లేదు వీళ్ళకి తెలియదు. మీకు అనుకో, ఈ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ సుఖపడిపోతున్నారని డబ్బు లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు చూసి డబ్బు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో బాగున్నా వాళ్ళు ఏదో వాళ్ళు బాగోలేదు అని వాళ్ళు అనుకుంటారు. నీకు అర్థం అయ్యి పిచ్చ మాటలు, ఈ పిచ్చ మాటలు. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు డబ్బు తక్కువగా ఉందనుకోండి, అనుకోండి మాట రోజుకి చాలీ చాలని సంవత్సరాలు అనుకోండి, అనుకోండి అది కూడా భగవంతుడు కావాలని మిమ్మల్ని ఆ ఇరుకులో పెడతాడు. ఎందుకంటే ఆయన స్మరించుకోవడం కోసం, అది వంపెట్టేసి మిమ్మల్ని అనుగ్రహించటం. డబ్బు ఉన్నోళ్ళు అందరి మీద ఇష్టం ఉండి, దేవుడికి డబ్బు లేని వాళ్ళ మీద ఇష్టం లేదు, వాడు దేవుడు ఎలా అవుతాడు? వాడు దేవుడు ఎలా అవుతాడు? మిమ్మల్ని కావాలని ఆ ఇరుకులో పెడతాడు. ఎందుకు నీళ్ళు పెడతాడు? ఆ ఇరుకులో పెడితేనే కానీ వాడు తలపెట్టరు, మీరు వాడిని స్మరించరు. నీకు అర్థమవుతుంది? ఒకసారి ధనం గర్వం పెంచుతుంది, ధనం మదం పెంచుతుందని ఒక సామెత. ధనం ఏం చేస్తుంది? మదం పెంచుతుంది. ఒకవేళ దారిద్ర్యం, కొంతమందికి దుఃఖం వల్ల కూడా భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు, కొంతమంది దుఃఖం వల్ల కూడా భగవంతుని స్మరించుకుంటారు, కొంతమందికి మనసులో దుఃఖం లేకపోయిన ఇంట్లో దారిద్ర్యం ఉంటుంది, వాళ్ళు కూడా భగవంతుని స్మరించుకుంటారు. ఇప్పుడు ఎవళ్ళు అదృష్టవంతులు? ధనం వల్ల మదం పెరిగే వాళ్ళు అదృష్టవంతులా? మనసులో దుఃఖం ఉండి భగవంతుని స్మరించుకునే వాళ్ళు అదృష్టవంతులా? ఇంట్లో దారిద్ర్యం ఉండి భగవంతుని స్మరించి ఎవరు అదృష్టవంతులు అవుతున్నారు? ఇప్పుడు ఒకసారి మీరు లోపల మీ మనస్సుని అంతర్ముఖులై మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయం. ఇంట్లో దరిద్రం ఉన్నా మనసు భగవంతుడి వైపు తిరుగుతుంది. నీకు అర్థమవుతుంది? ఒకవేళ ఇంట్లో దరిద్రం లేకపోయినా మనసులో దుఃఖం ఉన్నా మనసు భగవంతుడి వైపు తిరుగుతుంది. ఈ ధనవంతులు అందరూ భగవంతుని స్మరించుకుంటున్నారని ఎక్కడ ఉంది? పైగా వాళ్ళ ధనం వల్ల మదం పెరిగే అవకాశం ఉంది. అందరూ చాలామందికి ధనం పెరిగే కొద్ది ఖర్చులు పెంచేసుకుంటారు, అలవాట్లు పెంచేసుకుంటారు, అవసరాలు పెంచేసుకుంటారు, లేని అవసరాలు కూడా పెంచేసుకుంటారు. వీళ్ళు మన మహాత్ములు, మన మహర్షులు, మన యోగులు వాళ్ళు ఉరికే ఆలోచన లేకుండా చెప్పిన మాటలు కాదు. యేసుక్రీస్తు అన్నాడు ఈ మాట, అంటే వాళ్ళు ఎవరో కోపమై చెప్పిన మాటలు. యేసుక్రీస్తు అన్నాడు, సూది బెద్దంలోంచి ఒక ఒంటిని బయటికి తీయొచ్చు, సూది బెద్దంలోంచి ఒక ఒంటిని బయటికి తీయొచ్చు, కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేమని. ఇంకేదంటే వాడు 24 గంటలు ఆడదనం గురించి ఆలోచిస్తాంటే, వాడు సైతాన్ గురించి ఆలోచిస్తాంటే దైవ చింతన ఆడికి ఎక్కడ ఉంటుంది? అంటే పంపలేం వాడిని ఈ స్వర్గలోకంలోకి. ఈ మాట ఎందుకు అన్నాడంటే, యేసుక్రీస్తు నాకేం, ఒక భక్తుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, ఈ మాట ఊరికే కోపం మీద అనలేదు, ఒక భక్తుడు వచ్చాడు, అది బాగా ధనవంతుడు ఆ భక్తుడు. అతను వచ్చాడు, నాకేం అక్కర్లేదని మీ పాదాలు ఒకటే కావాలన్నాడు. ఎవడో అతను యేసుక్రీస్తు, అతను బాగా ధనవంతుని యేసుక్రీస్తు తెలుసు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ ఇంట్లో నీ ధనవంతా 4 భాగాలు చెయ్యి, నీ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇవ్వాలనుకుంటున్నావో ఇయ్యి, సమాజానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, ఇవి పేదవాళ్ళకి ఎంత ఇవ్వాలనుకుంటే, ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, ఇష్టం ఇచ్చి నీ దగ్గర నీ సొంత డబ్బు అంటూ నాకు పైసలు ఏదని నువ్వు అనుకుంటారో నా దగ్గరికి నాకు కూడా రా అన్నాడు. మళ్ళీ కనిపించడం మానేశా అంటాడు. మళ్ళీ అడిగి అసలు యేసుక్రీస్తు కనిపించడం మానేశాడు. అప్పుడు అన్నాడు అనమాట ఈ మాట, ఒక ఒంటిని సూది బెద్దంలోంచి బయటికి లాగొచ్చాం కానీ, ఒక ఒంటిని సూది బెద్దంలోంచి బయటికి లాగొచ్చాం కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేవు. అంటే వాడు మనసులో వాడికి ధనం మీద ఎంత కాంక్ష ఉందో వాడికి తెలియదు. అది తెలియకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు, మీరు తప్పించి నాకేం అక్కర్లేదని. ఆయన బుడబొక్కల మాటలను యేసుక్రీస్తుకి తెలుసు. అయితే నీ మూలం నీ హృదయంలోనే ఉంది, నీ మూలం నీ హృదయంలోనే ఉంది. నీ హృదయంలో హృదయంలోంచి మనస్సు వస్తుంది, హృదయంలోంచి నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, మన హృదయంలోంచే వస్తుంది. నేననే తలంపు వచ్చాక మనస్సు వస్తుంది, మనస్సు వచ్చాక దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తాడు. మరి వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే మన హృదయంలో ఏది వచ్చాక అన్నీ వస్తున్నాయో దాని మూలంలోకి వెళ్తే ఏమీ లేదు, మనం మిగులుతాం. అదే ఆనందం, అదే సత్యం, అదే జ్ఞానం, అదే శాంతం, అదే సుఖం. సుఖం అంటే అదే. భగవాన్ తరచుగా చెప్పారు ఈ మాట, మానవుడు సుఖం కోరుకోవటంలో పొరపాట్లేదు. ఆ సుఖం ఎక్కడుందో వాడికి తెలియటం లేదు. బయట ఉందనుకుంటున్నాడు, లక్షలాది జన్మలు బయట తిరుగుతున్నాడు సుఖం కోసం, కానీ అక్కడ దొరకదు వాడికి. పైగా వాడు బాహ్యంగా ఏదైనా కొన్ని భోగాలు అనిపించినా ఏదో జన్మలు ఈ భోగాలన్నీ కూడా రోగాల కింద మారిపోతాయి, ఈ భోగాలన్నీ కూడా దుఃఖాల కింద మారిపోతాయి. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో మనకు దుఃఖాల కింద రోగాల కింద వస్తాయటండి. యోగం వల్ల మోక్షం వస్తుంది, యోగం వల్ల మోక్షం వస్తుంది, భోగం వల్ల రోగం వస్తుంది. భోగే రోగి అవుతాడు, భోగి కాని వాడు రోగి అవ్వడు. అంటే ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. సాధకులందరూ కూడా ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆహార విషయంలో మన గురువు మహాత్మా గాంధీ గారిని గురువుగా పెట్టుకోవాలి. ఆహారం విషయంలో ఎక్కడ తినే తిండి విషయంలో రుచి కోసం ఆయన ఎక్కడ రాజీ పడలేదు. ఆయన పక్క విస్తరం కూడా చూడ్డాను. ఆయన ఏదైనా తీసుకుంటున్నాడు అనుకోండి, ఆయన తీసి పక్క వాళ్ళు ఏం తింటున్నాడు కూడా ఆయన చూడ పక్కకి అసలు చూడ్డాను. మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకు బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై బాగుంటుంది, మనకు జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, సాధన బాగా చేసుకోవచ్చు, తెలివితేటలు పెరుగుతాయి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటాయనుకోండి, మనం దానివల్ల వచ్చే లాభాలంటే మనకు తెలివితేటలు పెరుగుతాయి, ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత బ్రెయిన్ మన మెదడులోకి వెళ్ళి బ్లడ్ సప్లై బాగుంటుంది. ఆహారం ఎక్కువ తినేస్తాం అనుకోండి, ఇంకా పొట్ట చుట్టూ తిరుగుతుంది రక్తం, బ్రెయిన్కి వెళ్ళి సప్లై తగ్గిపోతుంది. అప్పుడు మగత వచ్చేస్తుంది, మనకు మరుపు వచ్చేస్తుంది, మగత వచ్చేస్తుంది. అంటే నియమములన్నింటిలోకి ఆహార నియమం ముఖ్యమైనది. నేనేమన్నా అర్థం చెప్తారు కదా భగవాన్, నియమములన్నింటిలోకి ఆహార నియమం ముఖ్యమైనది. అంటే నీకు రూపబుద్ధిని వాడికి, నామబుద్ధిని వాడికి ప్రారంభ కర్మ, కానీ రూపబుద్ధి లేని వాడికి, నామబుద్ధి లేని వాడికి ప్రారంభ కర్మ ఏంటి? తర్వాత ఇంకోటి, చాలామంది పబ్లిసిటీ కోరుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు పనులు, ప్రతిదీ ఆ పని అసలు పబ్లిసిటీ కోసమే చేసినట్టు ఉంటుంది. కూడా ఫోటోగ్రాఫర్లను తీసుకుపోతారు, విలేకరులను తీసుకుపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఆ చేసి అయ్యి వాళ్ళు ఆ మంచి పని ఫోటో తీయించుకోవడానికి చేస్తున్నారో తెలియదు, 10 మంది అక్కడ సొగపట్టడం కోసమో తెలియటం లేదు. వాళ్ళు పిలుస్తారు రేపు మేము ఓపెనింగ్కి వెళ్తున్నాం వచ్చాయి నేను. ఈ ఫోటోగ్రాఫర్కి ముందు చెప్తారు తర్వాత విలేకరులను కూడా ముందు వచ్చేయమంటారు అక్కడికి. ఒకవేళ ఈ ఫోటోగ్రాఫర్ లేటుకు వెళ్ళాడు అనుకోండి, ఆగుతారు 10 నిమిషాలు. ఇదంతా ప్రజాసేవలో భాగం. ఇది వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారా పబ్లిసిటీ కోసం? పబ్లిసిటీ కోరుకుంటే పబ్లిసిటీ వస్తుంది. నీకు ఈశ్వరుని దయ కలగదు, అది ఇక్కడ చెప్పేది. నీకు పబ్లిసిటీ కావాలనుకో పబ్లిసిటీ వస్తుంది, కానీ ఈశ్వరుని దయకి నువ్వు పాత్రలు రావు, కావు పాత్రలు కావు. ఒకసారి ఫోటోలు తీస్తుంటే కొంతమంది అలా ప్రజాసేవ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఆ ఫోటో ముందు పడిపో ఆ ఫోటోలో ముందు వెళ్ళిపోయి పడిపోదాం గబగబ ముందుకు వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు మాట చెప్పాడు, ఓ తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు, వాళ్ళు క్షమించి ఆశీర్వదించు. వాళ్ళ చంద్ర పనులు వాళ్ళకే తెలియటం లేదు, ఫోటోల కోసం ముందు పరిగెడతారు, అవి ముందు నిలబడటం కోసం. వెనకాల నిలబడితే ఫోటోలో సరిగ్గా పడడం, ముందు నిలబడదు. వాళ్ళకి ప్రజాసేవ అంటే ఏంటో తెలియదు, కనీసం మనస్సులో కూడా ఇతరుల క్షేమం కోరుండరు వాళ్ళు. అది పరిగెడతారు ముందు నిలబడటం కోసం. వీళ్ళ గురించి యేసుక్రీస్తు అన్నాడు, ఓ తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. ఓ యెహోవా వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోకానికి దగ్గరగా ఉంటారు, దేవుడికి దూరంగా ఉంటారు. ఒక మాట చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి, ఎక్కడ అనొద్దు, మీరు ఒక మాట మనసులో చెప్తాను. మీలో ఎవరైనా బాహ్యంగా పబ్లిసిటీ కోసం 100 మంచి పనులు చేశారనుకోండి, అనుకోండి పబ్లిసిటీ కోసం చేశారనుకోండి 100, నిజంగా అనుకున్న మంచి పనులు చేశారు. కొంతమంది అసలు మంచి పనులు చేయలేదు అనుకోండి, ఏమండి మీరు ప్రశాంతంగా ఉంటున్నారనుకోండి, కానీ లోకక్షేమం మనసులో కోరుకుంటున్నారనుకోండి, లోకక్షేమం గురించి ఆలోచిస్తున్నారనుకోండి, బాహ్యంగా మీరేమీ చేయలేదనుకోండి, ఏమండి ఆ బాహ్యంగా చేసిన వాళ్ళకంటే మీకు పబ్లిసిటీ అక్కర్లేదు. కేవలం లోకం కోసం ఆలోచిస్తుంటే బాహ్యంగా మీరు ఏమి చేయలేకపోయినా మీ తలంపులు లోకం యొక్క శాంతి కోసం, లోకం యొక్క క్షేమం కోసం దాని చుట్టూ మీ తలంపులు తిరుగుతుంటే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, మీ పేరు కలకాలంగా ఉంటుంది. కానీ పబ్లిసిటీ వాళ్ళు చేసిన వాళ్ళ పేరు కలకాలం ఉండదు అసలు. వాడి శరీరం చనిపోతే మరుసటి రోజున వాడు ఎవడు తలపి ఇంట్లో వాళ్ళు తలపెట్టరు అసలు. 11వ రోజు దాటితే వాడిని ఎవడు చూడడు అసలు. ఆ 11వ రోజు దాటితే సమాజం మాట వదిలేదు, వాడి ఇంట్లో వాడు కూడా వాడి పేరు ఎవడు తలపెట్టడు. ఇదేంటే మీరు ఇంట్లో వాళ్ళు మీరు తలపెట్టలేదంటే వాడు మీకు 100 ఎకరం సంపాదించి ఇచ్చాడు కదని మనం అంటాం అనుకోండి, ఏదో వాడు సంపాదించుకున్నాడు, ఆడ అహంకారం కోసం ఆడు సంపాదించుకున్నాడు అంటారు. వాడు సంపాదించుకున్న మాట 100 ఎకరం ఆడ అహంకారం కోసం ఆడి సంపాదించుకున్నాడు అని చెప్తారు చివరికి. మనం వాడు ఏదో ధనవంతుడని 10 మంది చెప్పుకొని ఆడు సంపాదించుకున్నాడు మమ్మల్ని ఉద్ధరించడానికి కాదని. అంటే ఆలోచన యొక్క ప్రభావం, తలంపుల యొక్క ప్రభావం. ఇలా రామకృష్ణుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? అలాగే బుద్ధుడి ఎప్పుడు వాడు బుద్ధుడు 2500 సంవత్సరాలు వాడు బుద్ధుడు ఎక్కడైనా హాస్పిటల్ కట్టించాడా, లేదా నుయ్యి తవ్వించాడా, లేదా పంచాయతీ ఆఫీస్ కట్టించాడా, ఎక్కడ ముఖ్యమంత్రి ఆలోచన ఉన్న వైభవం, ఆ ప్రేమలో ఉన్న వైభవం, ఆ శాంతిలో ఉన్న వైభవం, ఆ కాంతిలో ఉన్న వైభవం, మనిషిలోని ఉదాత్తత. అందుకని నేను ఎక్కడ హాస్పిటల్ కట్టించలేదు, ఎక్కడ వంతిని కట్టించలేదు. మరి ఈ వంచిన కట్టించిన వాళ్ళు ఎవడో మనకు గుర్తులేరు, మరి ఎందుకు బుద్ధిని పేరు తలపెట్టుకుంటున్నాం? ఆలోచన యొక్క వైభవం, ఆ చైతన్యస్థాయి యొక్క వైభవం. మన ఇంట్లో మనం తలపెట్టుకోవడం మానేసి బుద్ధిని ఎందుకు తలపెట్టుకుంటున్నాం? బుద్ధుడు ఏమన్నా మనకు 10 ఎకరాలు పొలం ఇచ్చాడా, లేదా మన ఊరికి ఎక్కడైనా వంచిని కట్టాడా? ఆ చైతన్యం యొక్క వైభవం అది. ఈ మధ్యన ఎవరో ఒక అమ్మగారు చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి ఎంత మంచివాడో చెప్తున్నారు. ఆవిడకి ఈ మధ్యన పక్షవాతం వచ్చింది, వాళ్ళ అబ్బాయిని తెల్లారుజామున మూడు ఇంటికి మెలకు వచ్చింది. పక్షపాతం ఇప్పుడు తగ్గింది అని కొంచెం తగ్గింది. మెలకు వచ్చి వాళ్ళ అబ్బాయిని కలిసి మంచినీళ్ళు తెమ్మన్నారు అంటున్నాడు. మంచినీళ్ళు తెమ్మన్నారు వాడు అబ్బాయిని కలిసి మంచినీళ్ళు తెమ్మన్నారు. ఆడు మంచినీళ్ళు తెచ్చే లోపల వీడికి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఆ గ్లాస్ దగ్గర పెట్టుకుని వీడి మెలకు ఐదింటికి వచ్చేవారు. ఐదు గంటలు మెలకు వచ్చింది, ఐదు గంటలు మెలకు వచ్చారు. గ్లాస్ దగ్గర పెట్టుకుని ఆ మంచం దగ్గర కూర్చున్నారు. ఇదేంట్రా పిచ్చోడు, మళ్ళీ అవసరం అయితే పిలిద్దిను కదా, నాకు నిద్ర వచ్చేసింది, నా మంచం దగ్గర రెండు గంటలు కూర్చున్నావంటే మరి నువ్వు లేకనే నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, నీ మాట నాకు వినపడకపోవచ్చు, నీకు దాహంతో బాధపడుతున్నావు, నీ మంచం పక్కన కూర్చున్నావు. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, ఒకవేళ నేను పిలిస్తే నీ మాట నాకు వినపడకపోవచ్చు, నేను మంచినీళ్ళు తెచ్చేలోపు నేను మంచినీళ్ళు తెచ్చేలోపులు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయావు, మళ్ళీ పిలుస్తావంటే నాకు నిద్ర పట్టవచ్చు కదా, నువ్వు నీకు మంచినీళ్ళతో బాధపడతావు కదా అని గ్లాసు మంచినీళ్ళు పట్టుకుని మంచం పక్కన కూర్చున్నాడు. ఆడు పెచ్చోడని మీరు అనుకోవచ్చు, బాహ్యంగా చూస్తే ఆడు పెచ్చోడని మీరు అనుకోవచ్చు. వాడు వాడు ఎంత ఆ లోపల ఉన్నటువంటి మాతృ ప్రేమ. భావనా బలం, మీరు ఇక్కడ లోపల చూసింది బాహ్యంగా మీరు చూడకూడదు, లోపల భావనా బలం. ఆ భావనా బలం ఊరికే పోవు. ఒక మంచి ఆలోచన, ఆ మంచి తలంపు, ఆ సహృదయం, అది ఊరికే పోదు, వేస్ట్ అవ్వదు. అది నీ శరీరం చనిపోయినా నీకు వచ్చిన ఒక మంచి సమాజం పట్ల, ప్రకృతి పట్ల నీకు వచ్చిన ఒక మంచి ఆలోచన, నీ డబ్బు వేస్ట్ అవ్వచ్చు, నీకు వచ్చిన మంచి ఆలోచన వేస్ట్ అవ్వదు. దానికి ప్రతిగా భగవంతుడు నిన్ను బహుకరిస్తాడు. నీకు వచ్చిన నీ డబ్బు వేస్ట్ అవ్వచ్చు, కానీ నీకు వచ్చిన ఒక మంచి తలంపు వేస్ట్ అవ్వదు, మంచి ఆలోచన వేస్ట్ అవ్వదు, నీకు వచ్చిన సంకల్పం కూడా వేస్ట్ అవ్వదు. ఈ మధ్యన ఎవరు ఒక మంచి పని చేశారు, ఆయన భగవద్గీత చదవడు, ఆయన ఒక మంచి మాట చెప్పాడు, మీరు చాలా మంచి పని చేశారని అన్నాను. ఆయన ఆయన భక్తుడు కాదు, ఆయన భక్తుడు కాదు, నాస్తికుడు కాదు, భక్తుడు కాదు, నాస్తికుడు కాదు అని ఏమన్నారంటండి, నేనేమన్నాను చేయటానికి, సంకల్పం భగవంతుడిదే, నా శరీరం ద్వారా చేయించుకున్నాడు అన్నాడు. నేను చెయ్యాలంటే చేయ, సంకల్పం భగవంతుడిదే, సంకల్పం నూటికి నూరు రూపాయలు, సంకల్పం భగవంతుడిదే, నా శరీరం ద్వారా చేయించుకున్నాడు, ఏదో శరీరం అడ్డు పెట్టుకున్నాడు అంతే. సంకల్పం మటుకు ఈశ్వరుడిది, సంకల్పం మటుకు నూటికి నూరు రూపాయలు ఈశ్వరుడిదే. నేను మంచి పని చేయటం ఏంటండి, నేను చేయగలను. సంకల్పం నూటికి నూరు రూపాయలు ఈశ్వరుడిదే, నా శరీరాన్ని ఉపయోగించుకున్నాడు, చేసుకున్నాడు. నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్షిన్, ఇది ఒకటే గుర్తు, భగవద్గీతలో ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. అర్జునుడు అంటే మహావీరుడు, అర్జునుడు అంటే స్వచ్ఛమైన వాడు, అర్జునుడు అంటే తెల్లటి వాడు, అర్జునుడు అంటే నిర్మలమైన వాడు, అర్జునుడు అంటే ఏకాగ్రత కలిగిన వాడు, మహావీరుడు ఆ రోజుల్లో మహావీరుడు. అటువంటి అర్జునుడు అంత పెద్దవాడిని పట్టుకుని, ఓ అర్జున ఊరికే బొమ్మలాగా అక్కడ నిలబడేవాడు, ఏదో నిమిత్త కారణంగా, నిమిత్త మాత్రం భవ సభ్య సాక్ష్యం, ఊరికే ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక అడ్డు ఉండాలి కదా, నువ్వు నాకు అడ్డుగా ఉండి పని నాది, గౌరవం నీది అన్నాడు. పని నాది, గౌరవం నీది. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, అర్జునుడు గొప్పగా యుద్ధం చేశాడు అనుకుంటున్నాం కదండి, అది అంతా ఈశ్వరుడే. నేను ఎవరినైతే చంపి పోగులు పెట్టాను, వాళ్ళని నువ్వు యుద్ధం చేసి చంపుతావు అర్జున అన్నాడు. నేను ఎవరినైతే శుభ్రంగా కైమా చేసి చంపి పోగులు పెట్టాను, వాళ్ళని నువ్వు చంపుతావు అర్జున. నేను చంపేసిన వాళ్ళని నువ్వు చంపుతావు, అందుకని నువ్వు నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్ష్యం. ఇంకేదంటే భగవంతుడు ఎవడికైతే అహంకారం లేదో ఆడి శరీరాన్ని మ్యాక్సిమం ఉపయోగించేసుకుంటాడు, ఆడి ద్వారా పని చేస్తూ ఉంటాడు, వాడి ద్వారా పని చేస్తూ ఉంటాడు. వాడు ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు మనం అనుకుంటాం, ఆడికి అది ఈశ్వరుడు చేస్తాడు. అయితే అహంకార రహితుడి యొక్క శరీరాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు, అంతా ఇంక చేసేది ఈశ్వరుడే. ఎవరికైతే వ్యక్తిభావం లేదు, ఎవరికైతే అహంభావం లేదు, ఎవరికైతే దేహాభిమానం లేదు, వాడు దేహాన్ని వాడు ఉపయోగించుకుంటాడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ శరీరం మనకి లోపల ఉండేవాడు వాడు ఈశ్వరుడే, వాడే పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. దేని ఈశ్వర ఇప్పుడు మన శరీరానికి ఎప్పుడు చావు వస్తుందని కనిపెట్టుకోండి, ఏదో రోజున వస్తుంది ప్రారంభం. ఆ దేహ ప్రారంభం ఎంతకాలం ఉండాలి, అంతకాలం ఉంటారా శరీరం చనిపోతుంది, అదే కాదు. అసలు ఈ వ్యక్తి భావన, అహంభావన చావు ఎప్పుడు వస్తుందో చూసుకోండి, అది మీరు చూసుకోవాల్సింది. దేహానికి సంబంధించిన చావు చూసుకోక్కర్లేదు, దేహం ఏదో రోజున చనిపోతుంది, అది మన ప్రయత్నం అక్కర్లేదు. దేహం చనిపోవడానికి మన ప్రయత్నం అక్కర్లేదు. ఈ అహంభావన, అహంభావం నశించాలి, దానికి మన ప్రయత్నం. అహంభావం నశించిన తర్వాత నీ దేహం దూదిలే ఉంటుంది, మీ మనస్సు మీ దేహం దూదిలే ఉంటుంది. ఏమండి, ఎప్పుడైతే అహంభావం నశించిందో అప్పుడు మీరు చైతన్యం ఐక్యం అవుతారు. మీ మనసు చైతన్యమయం, మీ ముఖం చైతన్యమయం, మీ ఇంద్రియాలు చైతన్యమయం, మీ బుద్ధి చైతన్యమయం, సృష్టి చైతన్యమయం. ఎడు చైతన్యం అంటే దాని స్వరూపమే ఆనందం. ఎడు చూసినా చైతన్యమే, ఎడు చూసినా ఆనందమే, ఎడు చూసినా శాంతే. ఈ లోపల మీ దేహం చనిపోయినా మీకేమి తేడా కనిపించదు. ఏంచదంటే మృత్యు రాకముందే ఎవడైతే అమృతత్వం పొందాడో వాడు మృత్యు ముట్టుకోదు. శరీరానికి మృత్యువు రాకముందే ఎవడైతే అమృతత్వం పొందాడో, అంటే మరణం లేని స్థితిని పొందాడో, వాడిని మరణం ముట్టుకోదు. ఏం చేద్దండి, వాడి శరీరం చనిపోయినా వాడి శరీరం చని మరణం లేని వస్తువుతో తాదాత్మ్యం పొంది ఉంటాడు. నేను చనిపోయాడు అనుకోడు, చనిపోయేది శరీరం, చనిపోయేది శరీరం, చావున వస్తువుతో ఏకమై ఉంటాడు వాడు. అది ఉంటామన్న సంగతి తెలుస్తుంది. ఆ ఉండటమే బ్రహ్మం, ఆ ఉండటమే జ్ఞానం, ఆ ఉండటమే శాంతి, ఆ ఉండటమే సుఖం. అదే డబ్బు లేని వాళ్ళు అందరూ దురదృష్టవంతులు అనుకోకండి. మీరు డబ్బు లేని వాళ్ళు అందరినీ, ఈ పైసలు లేని వాళ్ళు అందరినీ దురదృష్టవంతులు అనుకోకండి. వాడు వాడిని స్మరించడానికి కొంతకాలం వాడు అలా పెడతాడు, వాళ్ళని పవిత్రులు చేయటానికి. బాహ్యంగా మీరు అనుకోవచ్చు వాళ్ళకి పైసలు లేవని, మాకు డబ్బు ఉంది మాకు డబ్బు ఉంది అనుకున్న వాళ్ళకంటే ముందు వాళ్ళకే మోక్షం రావచ్చు. అసలు మన దేహమే మనకు బయట ఉంది, మన డబ్బు ఎక్కడ మన అన్నీ మనకు బయటే ఉన్నాయి, మన దేహం కూడా మనకు బయటే ఉంది. ప్రపంచంలోని వస్తుజాలం ఉంది మనకు బయటే ఉంది, మన దేహం కూడా మనకు బయటే ఉంది, అంచేది మనకు కూడా రాదు. అది భగవాన్ అంటున్నాడు, పూర్వజన్మలు అనేక కర్మలు చేసి ఉండొచ్చు దేహాభిమానంతో. దేహమే నేననే తలంపుతోటి వ్యక్తి భావనతోటి పూర్వజన్మలో అనేక కర్మలు చేసి ఉండొచ్చు. పూర్వజన్మలో చేసిన అన్ని కర్మల ఫలితం ఈ ఒక్క శరీరంలో రాదట్టండి, కొంత ఇస్తాడట్టు ప్రారంభం అనిపించటానికి. అంటే గాజులో ఒడ్లు మనం అన్నీ ఒక్కసారి తీసుకోం, రెండు బస్తాలు తీసుకుంటామండి, అవి ఆడించుకుంటాం, ఆ బియ్యం తింటూ ఉంటాం. నీకు అలా అర్థం, గాజులో సంచితం, ఆ గాజులో అలా ఉంటుంది. ఇప్పుడు అనుభవించేది ఇప్పుడు మనం తినే బియ్యం ప్రారంభం అప్పుడు అనుభవం అంటే ప్రజెంట్లో ఉన్నది అది. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు ఇప్పుడు పూర్వజన్మలో ఎన్ని ఎంతో కర్మ ఉన్నప్పటికీ నీకు ఇప్పుడు కొంత కర్మనే నీకు అనుభవంలోకి తీసుకొస్తారు. మన ఇంట్లో పందార డబ్బా ఉంటుంది అనుకోండి, మనం కాఫీ కాసుకుంటున్నాం, మొత్తం పందార చేసి మొత్తం పందార డబ్బాలో మనం తీసి అంతా తీసుకొచ్చి కాఫీలో పోసుకోం. నీకు అర్థమవుతుంది, ఏదో నాలుగు చెంచాలు పోసుకుంటాం. అలాగే నీకు పూర్వజన్మలో చాలా కర్మ ఉండొచ్చు, నీకు ఈ శరీరంలో ఎంత అనుభవించగలవో అంత నాలుగు చెంచాలే వేస్తాడు నీకు. మొత్తం వేస్తే నీ శరీరం భరించలేదు, మొత్తం ప్రారంభం అంతా నీ శరీరం వేస్తే భరించ మొత్తం మీరు డబ్బా పొందుతారో ఇప్పుడు నలుగురికి కాసి కాఫీలు ఎక్కడ వేసేసుకుంటారో. అది స్టోర్లో పెట్టి ఉంచుతాడు. మీకు అర్థమవుతుందా? ఆ పూర్వజన్మలో కర్మ చాలా ఉంది మీకు. ఓ రూపాయి కర్మ ఉందనుకోండి, 5 పైసలు తీసి శరీరానికి ఇస్తాడు అనుభవించమని. అది కొంత పుణ్యం ఉండొచ్చు, కొంత పాపం ఉండొచ్చు, అనుభవించమని ఇస్తాడు. ఇంకా భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ లోపల నువ్వు సాధన చేసి దైవానుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, శాస్త్రం యొక్క అనుగ్రహం వల్ల దేహాభిమానాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు అనుభవించేది పోతుంది, నిలవపోతుంది అని. అంటే రాబోయే 100 జన్మల్లో అనుభవించవలసిన కర్మ కూడా కాలిబూడిదైపోతుంది. అది జ్ఞానం యొక్క వైభవం. అది జ్ఞానం యొక్క జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని సంచిత కర్మ, ఆకారిమి కర్మ, ప్రారబ్ధ కర్మ, అన్ని కర్మలు కూడా నశించి ఊరుకుంటాయి జ్ఞానాగ్ని వల్ల. ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, అట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. జ్ఞానం అంటే మనం వింటున్నాం, మనం భగవంతుడు చెప్పిన మాటలు వింటున్నాం. విని లోపల మననం చేసుకోవాలి, మననం చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ విన్నదాన్నేమో మనం శాస్త్రజ్ఞానము అంతా వింటాం, విని తర్వాత అనుభవంలోకి తెచ్చుకుంటాం, శ్రవణం చేస్తాం అనుభవంలోకి తెచ్చుకుంటాం. మనం శ్రవణం శాస్త్రంలో చెప్పిన వింటే అది అంత జ్ఞానమే, మళ్ళీ దాని అనుభవంలోకి తెచ్చుకుంటే అది విజ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ఉన్నవాడికి, విజ్ఞానం ఉన్నవాడికి అన్ని కర్మలు నశిస్తాయి. వాడు చేసిన చెయ్యని వాడితో సమానమే. అంటే మనం వినటం వేరు, అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు. అది ప్రాసెస్. అది శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, మరణం చేసిన దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అది విజ్ఞానం అవుతుంది, అనుభవేకవేద్యం అవుతుంది. అప్పుడు వాడికి అన్ని కర్మలు నశిస్తాయి. వాడు చేసిన చెయ్యని వాడితో సమానం. కొంతమంది లోపల కుళ్ళిపోయి ఉంటారు, పైకి మామూలుగా పెద్ద మనుషుల కింద ఉంటారు. మీకు అర్థమవుతుంది, పైకి పెద్ద మనుషుల కింద ఉంటారు, లోపల మటుకి కుళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు వాళ్ళకేమి సుఖం లేదు. వాళ్ళకి చివరికి వలకాళ్ళలోకి వెళ్తే 10 మంది జనం ఎక్కువ వెళ్తారు, కానీ అస్వస్థ ఉన్నా. ఇటువంటి వాళ్ళ గురించి అంటాడు యేసుక్రీస్తు, మీరెవరో నాకు తెలియదు, మీ ముఖాలు కూడా ఎప్పుడు చూడలేదు, మీరు వెళ్ళిపోండి అని అంటాడు. నా దగ్గరికి వస్తే పరలోక రాజ్యంలో అంటాడు యేసు. ఇప్పుడు లోపల కుళ్ళిపోయి ఉంటారు, బాహ్యాన్ని ఊరికే పెద్ద మనుషుల కింద అలా తిరుగుతూ ఉంటారు సమాజంలో. వాళ్ళు చచ్చిపోతే వలకాటులోకి వెళ్ళినప్పుడు 100 మంది జనం ఎక్కువ వెళ్తారు. అసలు తర్వాత వలకాటులోకి వెళ్ళాక మరణానంతర జీవితం వాడు పని సున్నా, పెద్ద సున్నా, ఒకటి లేని సున్నవాడు. అయితే వలకాటులోకి 100 మంది ఎక్కి పెడతారు, ఆ 11వ రోజు 4 కూరలు వేసుకుని అన్నాలు పెడతారు, అసలు సున్నా. మీరు బాహ్యంగా చేసే పని కాదు ముఖ్యంగా, భగవంతుడు మీ ఆలోచన చూస్తూ ఉంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఒక మాట మీరు మాట్లాడుతుంటే ఆ మాట మాట్లాడేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, చేతితోడు చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, మీకు అది చూస్తూ ఉంటే మీరు ఎవరైనా చూసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, మీరు ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, లోపల మీ మనస్సు ఎలా ఉందో చూస్తాడు. కానీ బాహ్యంగా మీరు చేసే పనులు ముఖ్యం కాదు దేవుడికి. లోపల మీ మనస్సు ఎలా ఉందో చూస్తూ ఉంటాడు. ఏదైనా ఏదో 10 మంది 10 ఓట్లు సంపాదించుకోవడానికి ఏదైనా మీరు మంచి పని చేశారనుకోండి, అనుకోని మాట్లాడుచుకి అది ఎందుకు చేశారో కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ మంచి పని మంచి మంచి కోసం చేయటం వేరు, 10 ఓట్లు సంపాదించుకోవడం వేరు. 10 ఓట్లు సంపాదించుకోవడం కోసం ఓ పని వేయటం, ఓ మంచి పని చేయటం వేరు, మంచి పని మంచి పని కోసమే చేయటం వేరు. అది ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఏ కోణంలోంచి చేశారు, మీ లోపల అంతస్తు ఏంటి, మీ లోపల భావన ఏంటి, అది చేసినప్పుడు మీ బుద్ధి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాడు ఈశ్వరుడు. అవన్నీ చూసుకోకుండా జ్ఞానం ఇవ్వటానికి కూడా ఏం వెర్రివేడు కాదు. ఆ క్షోభ్యుడు ఎవడు, క్షోభ ఎలా ఉంటుందో తెలియని వాడు, వాడటం దేవుడు అంటే. విష్ణు అంటే సర్వం వ్యాపించిన వాడే కాదు, సర్వశక్తివంతుడే కాదు, సర్వసాక్షి మాటే కాదు. అక్షోభ్యుడు ఈ లోకంలో ఉన్న పిచ్చవాడిని చూసేవాడు ఇప్పుడు క్షోభ తెచ్చుకోరు. లోకం అంటే పిచ్చాసుపట్ల లాంటిది, లోకం అంటే పిచ్చాసుపట్ల లాంటిది. ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. అదికని మీ ఇంట్లో ఎవడన్నా మీరు అన్నమాట కాదంటే మీకు క్షోభ వచ్చేస్తుంది. ఏంటి నా మాట ఎవడో ఏంటం లేదు అంటాను, క్షోభ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది, ఇక లోపల మీ మనసు హింసపడిపోతుంది, క్షోభ వచ్చేస్తుంది, లోపల అశాంతి వచ్చేస్తుంది, మీలో మీరు క్షోభ పడిపోతారు, మీ మాట ఎవరో పట్టించుకోబోతే. కానీ భగవంతుడు చెప్తాడటండి, చెప్పిన వాడు ఎవడో వినడనుకోండి భగవంతుడు చెప్పిన మాటలు, వాడేం వికారం పొందడటండి, వాడు నిదానంగా ఉంటాడటండి, వాడి స్థానంలో వాడు ఉంటాడు, వాడు ఏకంగానే ఉంటాడు, ద్వైతం లేక రెండో దిన అక్షోభ్యుడు. వాడు చెప్పిన మాట ఎలా ఎవడో వినకపోయినా, వాడిని ఎవడో పట్టించుకోకపోయినా, వాడు క్షోభ లేకుండా ఉంటాడు, వాడు మహావిష్ణువు. అక్షోభ్యుడు వాడి మాట లోకం ఎవడో విండనుకుని ఊరికి అనుకుందాం, వాడు మనసులో మటుకు క్షోభ లేకుండా ఉంటాడు, వాడే మహావిష్ణువు, వాడే ఈశ్వరుడు. క్షోభ ఎలా ఉంటుందో తెలియదు ఈశ్వరుడికి. తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి రాకుండా చూసుకోవాలి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా మానసికమైన ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. మనస్సు కుంగిపోకూడదు, మనస్సు పొంగిపోకూడదు, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది? అంటే బంగారం చూచేవాడు, ఆ బంగారం చూచేవాడు ఎంత జాగ్రత్తగా చూస్తాడో, మీ బుద్ధిని ఎప్పటికప్పుడు సెల్ఫ్ బ్యాలెన్స్ అంటారు. ఏమంటారు దాన్ని? సెల్ఫ్ బ్యాలెన్స్. మీరు ఎప్పుడప్పుడు మీ బుద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటాంటే, మీ బుద్ధిని ఎప్పటికప్పుడు అలా బ్యాలెన్స్ చేసుకుంటాంటే, బయట 100 కోట్లు పెట్టి సత్కర్మలు చేసిన వాడి కంటే ముందు మీకు మోక్షం ఇస్తాడు భగవంతుడు, వాడు ఈశ్వరుడు. సెల్ఫ్ బ్యాలెన్స్, సెల్ఫ్ అనాలిసిస్. మీరు ఇతరులను కాదు పరిశీలించవలసింది, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇతరులను కాదు మీరు చూసేది మిమ్మల్ని, మీరు అంతర్ముఖులై మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ బుద్ధిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. బంగారం చూసేవాడు బంగారం ఎంత జాగ్రత్తగా చూస్తాడో, అలా మీ బుద్ధిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. మీకు ఏదైనా అనుకోలేని పరిస్థితులు వస్తే పొంగిపోకండి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తే కుంగిపోకొద్దు, ఎప్పటికప్పుడు బుద్ధిని బ్యాలెన్స్ చేసుకోండి. ఎవడైతే జాగ్రత్త వహించి అజాగ్రత్త లేకుండా, అవినయం లేకుండా, గర్వం లేకుండా ఎవడైతే తన బుద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో, ఒక క్షణం కూడా ఏమరపాటు లేకుండా, అజాగ్రత్త లేకుండా ఎవడైతే తన బుద్ధిని తన పరిశీలనగా చూసుకుంటున్నాడో, ప్రతి గంట కూడా తన బుద్ధిని ఎవడైతే ప్రతి క్షణం ఎవడైతే తన బుద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో, బాహ్యంగా చేసిన సత్కర్మలు చేసిన వాడి కంటే వీడిని ముందు అనుగ్రహిస్తాడు, వాడు తొందరగా బాగుపడతాడు. ఒకడు బాహ్యంగా సత్కర్మలు చేసిన వాడు ఊరేగింపుల కోసం చేస్తున్నారేమో మనకేం తెలుస్తుంది, అది ఈశ్వరుడు చూసుకుంటాడు. గోడ మీద పేర్ల కోసం దెబ్బలాడుకునే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. వెనక కొవ్వూరులో ఇలా దెబ్బలాడుకున్నారు, ఆవిడ పేరు ఏదో లేడీ కలెక్టర్. అప్పుడు ఆవిడ లేడీ, పాత ఎమ్మెల్యే గారు, కొత్త ఎమ్మెల్యే గారు, పాత కలెక్టర్ గారు, కోత నా పేరు ముందు ఉండాలంటే నా పేరు ఏదో కట్టారు కొవ్వూరులో, మరి ఆ శంకుస్థాపన ముహూర్తం ఎటువంటిది, మరి పాత ఎమ్మెల్యే గారు, కొత్త పాతయముడు, కొత్తయముడు, మొత్తం మీద అలా అందరూ దెబ్బలాడి పెట్టేసుకున్నారు. ఆవిడకి ఆడావిడు అప్పుడు కలెక్టర్ ఆడవు, ఆవిడ తిక్కరేగింది. ఆవిడ ఏం చేసిందంటే, పాత పేర్లు వద్దు, కొత్త పేర్లు వద్ద, రాయిని శుభ్రంగా మాంసపు మొక్కల కింద కొట్టేసి గోదావరిలో పడేయమని చెప్పింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రితో చెప్పారు, నాకు అలా తోచింది, అలా చేశాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెప్పింది ముఖ్యమంత్రి. నన్నేం చేస్తారు, నా దగ్గర ఉంది, నన్నేం చేస్తారని మహా చేస్తే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, అంతకంటే నాకు ఏముంది, నాకు ఈ జిల్లాలో 1 ఎకరం పొలం లేదు, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు 1 ఎకరం పొలం లేదు, ఈ పశ్చిమ గోదావరి జిల్లా రాకముందు నేను ఈ జిల్లా ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఈ జిల్లాకి పోతే ఇంకో జిల్లా వెళ్తాం, ఈ జిల్లాకి పోతే హైదరాబాద్ వెళ్తాను, ఇందులో నాకు పోయింది ఏముందండి, రోజా పేచీలు భరించలేక రాయి శుభ్రంగా కొట్టేసి మాంసం మొక్కల కింద కొట్టేసి గోదావరిలో పడేయమని చెప్పాను. నా తర్వాత ముఖ్యమంత్రితో నాకు తోచింది నేను చేశాను, నీ తర్వాత నీ చేత నన్ను నువ్వు చేసుకో అని చెప్పాను. నాకేముంది ఈ జిల్లా కాబట్టి, ఓ జిల్లా నాకేమైనా 1 ఎకరం పొలం ఉంది, ఈ జిల్లాలో 1 ఎకరం పొలం లేదు, ఈ జిల్లా నుంచి బయటకు పోతే నాకు నష్టం ఏంటి, ఈ జిల్లా ముఖం చూడలేదు, ఈ జిల్లా రాకముందు నాకు, నేను నాకు నష్టం ఏంటి? తాడి బొంగరం లేని వాడికి నష్టం ఏంటండి? మొన్న మీకు ఈ మధ్యన హైదరాబాద్లో సాధుల మీటింగ్లు ఆయన, మనం మేము మెడ్రాస్ వెళ్ళేప్పుడు అందులో కొంత సాధులు నాతోటి ప్రయాణం చేశారు. వాళ్ళు నెల్లూరులో దిగిపోయారు. అందులో గురువు కంటే శిష్యుడు ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. ఏంటంటే నీ శిష్యుడు అంత బాగున్నాడో ఏంటి బామ్మ, రామకృష్ణ పరమహంస గారిని చూసినట్టు నాకు ఆనందం వచ్చేస్తుంది. మీ శిష్యుడు చాలా బాగున్నాడు, ఎప్పుడు ఆనందంగా అంత ఆనందంగా ఉన్నాడు ఏంటి అన్నాను. ఆడికి ఆడికి ఏమీ లేదండి, ఆడికి ఉంటే పోతుందన్న వాడికి భయం, కానీ ఆడికి భయం ఏంటండి? ఆడికి అశాంతి ఏమి, మా శిష్యుడికి ఏమీ లేదండి. ఆడికి ఆడికి చదువు రాదు, డబ్బు లేదు, డబ్బు పోతుందనే భయం అసలు లేదు, పాండిత్యం లేదు అని ఆయన ఆక్షేపిస్తారేమో ఆ భయం లేదు. ఒకవేళ నేను ఎప్పుడు నా ఆశ్రమంలో రాకపోతే ఆయన ఏదైనా చెప్పమంటానో అందరూ పుస్తకంలో ఉన్నది చదివేస్తాడు, కానీ ఆడు కొత్తగా ఆలోచించేమని చెప్పడు. ఆడికి ఏమో ఆడికి ఆనందంగా ఉండకుండా ఏం చేస్తాడండి? ఆడికి ఏమైనా ఉంటే కదా ఉన్నవాడికి పోతుందని భయం, గౌరవం ఉన్నవాడికి గౌరవం పోతుంది. అర్జునుడికి బెంగ ఉండొచ్చు, కానీ నా శిష్యుడికి బెంగలేదని చెప్పాడండి ఆయన. ఏం చేద్దంటే అర్జునుడికి గౌరవం ఉంది. అప్పుడు ఏమో కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు యుద్ధంలోంచి బయటకు పోతే నీ గౌరవం పోతున్నాడు, అటువంటి భయం మా శిష్యుడికి ఏమి లేదు, ఆడికి ఏం గౌరవం ఏమి లేదు. గౌరవం ఉన్నవాడికి గౌరవం ఉన్నవాడికి గౌరవం పోతున్నామని భయం, డబ్బు ఉన్నవాడికి డబ్బు పోతుందేమని భయం, పాండిత్యం ఉన్నవాడికి ఎక్కడైనా ఓడిపోతామని ఆడికి భయం, మా శిష్యుడికి ఏమి లేవు, వాడు సుఖంగా ఉండదు ఎలా ఉంటాడని చెప్పారు గురువు గారు నాకు. బెదవాడ వరకు చెప్తాను. అర్జునుడికి భయం ఉంది, మా శిష్యుడికి అసలు భయం అనేది తెలియదు అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి అంటే ఏదో గౌరవం ఉంది సమాజంలో. కృష్ణుడు ఏమన్నాడు అంటే అండి, మరి నువ్వు యుద్ధంలోంచి పారిపోతే నీ గౌరవం పోతుందేమో అన్నాడు. అలా మా శిష్యుడికి అటువంటి భయాలు ఏమీ లేదు, కృష్ణుడి బోధ కూడా అక్కర్లేదని చెప్పాడు. ఆడికి బొంగ భయం ఏంటంటే, అడిగితే ఆడికి బొంగరం లేదు, నేను కలుపుతున్నాను ఇప్పుడు వచ్చినాడు, నా కూడా రమ్మంటే వస్తాడు, రావద్దురంటే ఏమనుకోడు, రావద్దురే బాబు అని అంటాను అనుకోండి, నేను ఏమనుకోడు, రమ్మంటే వస్తాడు, రావద్దంట మానేస్తాడు. ఈ పుస్తకం ఆయన గురువు గారి చేతిలో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో ఆడి నా దగ్గర అలాగే ఉంటాడు, ఇంకా ఆడికి బెంగ ఏంటన్నాడు. ఆడికి బెంగ ఏంటండి, శుభ్రంగా చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ తెల్లారుజాను 3 వెళ్ళిపోతుంది నెల్లూరు. వీడు ఎక్కడి నుంచో ఇంకా 2 గూడు నెల్లూరు స్టేషన్కి వస్తుందని అస్తమాన కిటికీలోని చూస్తున్నాడు. గురువుగారిని నిద్రపోమన్నాడు. ఆ స్టేషన్కు 10 వస్తుందనగా గురువుగారిని లేపడానికి ఆడు ఆ కిటికీలోని చూడటం, అక్కడ నెల్లూరు స్టేషన్ వచ్చేసిందేమో అని స్టేషన్ దాటిపోతుందేమో. గురువుగారు శుభ్రంగా నిద్రపోతున్నాడు. అంటే గురువుగారి నిద్ర పని లేపటం పని శిష్యుడికి. మా శిష్యుడికి పోయి ఏమి లేదు, ఆడి బెంగ ఆడికి బెంగ పెట్టుకునే పాయింటే లేదని చెప్పాడు ఆయన. ఉదాహరణకి ఈ మాట నాకు నచ్చింది. ఇప్పుడు నేను నెల్లాడో నేను కాశీ వెళుతున్నానండి, ఇప్పుడు నేను రమ్మంటే వస్తాడు రావద్దు అంటాను, ఏమో మనసులో కూడా ఏమనుకోడు, ఇంకా ఆడికి బెంగ ఏంటన్నాడు. మనిషి కూడా ఎలా ఉన్నాడంటే దొంగలే ఉన్నాడు ఆ శిష్యుడు. ఇంకా ఆడికి రోగం కూడా రాదంటున్నాడు ఆయన. ఆడు ఎప్పుడైనా బెంగెట్టుకుంటే కదా ఆడికి రోగం కూడా రాదు, మనిషి చూడడం దొంగలే ఉన్నాడు అంటున్నాడు. నాకు ఆ గురువుగారి కంటే శిష్యుడే నచ్చి నాకు తోచిన డబ్బు ఏదో ఇవ్వకపోయాను శిష్యుడికి. అంటే గురువుగారు అంటున్నారు, ఏమంటే మీరు ఆడికి ఇచ్చినామని నాకు ఇచ్చేస్తాడు, ఇచ్చింది నాకే ఇచ్చేయండి అంటున్నాడు గురువుగారు. మీరు ఒకవేళ మీరు ఆడికి ఇస్తారనుకోండి, బుజ్జి కూడా దగ్గర ఉన్నాడే మరో రోజుని, మీరు ఆడికి ఇస్తారమ్మో అండి, మీరు ఆడికి ఇస్తే ఆడు ఇచ్చినా నాకు ఇచ్చేస్తాడు, ఇచ్చేదే నాకే ఇచ్చేయండి. మీరు ఆడికి ఇస్తే ఆడికి వచ్చి మళ్ళీ నాకు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఆడి జేబులో మీరు పెట్టి మళ్ళీ నా జేబులోకి రావటం ఇన్ని గొడవలు ఎందుకు, డైరెక్ట్గా నాకే ఇచ్చేయని అంటున్నాడు. అప్పుడు కూడా శిష్యుడే మాట్లాడతలేదు. ఎందుకు చెప్తానంటే పూర్ణమైన ఆరోగ్యం అన్నాడు. అంటే అర్జునుడికి భయం ఉంది, మా శిష్యుడికి భయం ఏంటండి? అర్జునుడికి ఏదో 10 మందిలో ఏదో గొప్పవాడు పెద్ద వీరుడు అనే పేరు ఉందా? ఆ పేరు పోతున్నామని ఆడి ఏడిచాడు. కృష్ణుడు కూడా చెప్పాడు, నువ్వు గౌరవం పోతున్నామని యుద్ధం చేయమని, మా శిష్యుడికి అటువంటి భయాలు అక్కర్లేదు, భగవద్గీత మా శిష్యుడికి అక్కర్లేదని చెప్పాడు. పూర్ణమైన ఆనందంతో ఉన్నాడు. ఏదైనా ఉన్నవాడికి పోతున్నామని భయం, ఇంకా ఏమి లేని ఇంకా పోతున్నారని భయం అంటే ఆనందంగా ఉండటం ఎలా ఉంటాడు? అది మీకు అర్థమవుతుందా? పూర్వజన్మలో మీరు చేసిన కర్మ ఏదో కొంత భాగం రుణి చెంచాలు పంచదార తీశాడు, ఇప్పుడు అదే మీ చేత అనుభవింపు చేస్తున్నాడు. ఇంకా 10 డబ్బాలు పంచదార ఉంది మీరు అనుభవించడానికి. అంటే మీరు ఆ గొడవలోకి వెళ్ళకనే మీరు జ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించండి. ఆత్మజ్ఞానం కనుక సంపాదిస్తే అదంతా కాలి బూడిదైపోతుంది. మీరు అనుభవించడానికి అంటే దేహాభిమానం నశించిన వాడికి అనుభవించడానికి ఏం మిగలదు ఇంకా. మీకు అర్థమవుతుందా? 100 డబ్బాలు దుఃఖం, 100 డబ్బాలు సుఖం కింద మారిపోతుంది. 100 డబ్బాలు అశాంతి, 100 డబ్బాలు శాంతి కింద మారిపోతుంది. అలా మీరు భయపడక్కర్లేదు, జ్ఞానం సంపాదించడానికి కృషి చేసుకోండి. ఇప్పుడు ఏ కర్మ ఎవరు అనిపిస్తాడు? చైతన్యం అనిపించదు, దేహం అనిపించదు. మీకు అర్థమవుతుందా? చైతన్యం అనిపించదు, దేహం అనిపించదు. దేహం చనిపోయేటప్పుడు కూడా దేహం నేను చనిపోతున్నాను అనుకోదు, దేహంతో తాదాప్యం పొంది నేను అనుకుంటాను చనిపోతున్నానని. అంతేకాని దేహం అనుకోదు, నేను చనిపోతున్నాను దేహం అనుకోదు. తర్వాత చనిపోయిన వాడికి నేను చనిపోయానని తెలియదు వాడికి, పక్కవాడికి తెలుస్తుంది వాడు చనిపోయాడని. చనిపోయిన వాడికి నేను చనిపోయానని తెలియదు, ఆ పక్కవాడికి తెలుస్తుంది వాడు చనిపోయాడని. ఆ దేహంతో తాదాప్యం పొందే నేను ఉంటాడు కదా వాడు, ఆ దేహంతో తాదాప్యం పొందే నేను ఉంటాడు. అంటే కర్మ నేను అనుభవిస్తున్నాను, ఈ కర్మ అనుభవిస్తున్నాను, పుణ్య ప్రారంభం అనుభవిస్తున్నాను, పాప ప్రారంభం అనుభవిస్తున్నాను, ఏదో అనుకునేవాడు లోపల ఉంటాడు కదా. ఈ ప్రారంభం ప్రతి దేహాభిమానమే అనుభవిస్తుంది, బాగా అర్థం చేసుకోండి. దేహం అనుభవించదు ప్రారంభాన్ని, దేహంతో అభిమానం పొందే నేనే, ఆ దేహంతో తాదాప్యం పొంది నేనే అనిపిస్తున్న ప్రారంభాన్ని. ఆ దేహంతో తాదాప్యం పొంది నేనే ధ్వంసం అయినప్పుడు ఇంక 8000 డబ్బాలు కర్మ ఉంటే నీకేంటది? ఇప్పుడు మీకు 100 కోట్లు అప్పు ఉందనుకోండి, అనుకోండి, మాట తెలుసుకో, మీకేమి లేదనుకోండి, 100 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర ఏమి లేదనుకోండి, ఇక్కడ మాట్లాడచ్చు అనుకోండి, మీరు ఏం భయపడక్కలు. కోర్టుకి వెళ్ళటం, కోర్టుకి వెళ్ళి ప్లేడర్కి నాకేమి లేదు, ఒక చొక్కా ఉంది, ఒక లాగ్ ఉంది, ఒక శరీరం ఉంటుంది, చొక్కా వాళ్ళని మీరు నోటీసు వాళ్ళకి ఇప్పించేస్తే ఇంకా కోర్టు ఏం చేయదు ఇంకా. సర్వసాధారణంగా నష్టాలు వచ్చినాడు భయపడతారు, భయపడక్కర్లేదు. మీరు 100 కోట్లు అప్పు ఉందనుకోండి, మీరు కోర్టుకి వెళ్ళిపోవటమే, కోర్టుకి వెళ్ళి ప్లేడర్ను పెట్టుకోవాలి. అదే 100 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు తెచ్చారో వాడికి, నాకేమీ లేదు, ఇల్లు కూడా లేదు, స్థలం లేదు, పొలం లేదు, ఓ చొక్కా ఒకటి ఉంది, లాగ్ ఒకటి ఉంది, పైన చేసుకునే చుండు ఒకటి ఉంది, ఇది మీరు పంచుకోవచ్చు అని మీరు ప్లేడర్ చేసి తెలియపరిచేస్తే ఆడే పోతారు ఇంకా. వాడు ఒక దావా చేసిన మీకు మీ దగ్గర నుంచి ఏమి రాదు కదా ఇంకా, ఒక ప్రేరణ ఖర్చులు దండుగా. ఆ దేహంతో తాదాక్ష్యం పొంది నేనే లేనప్పుడు ఇంకా ఎంత ప్రారంభం ఉంటే అదేం చేస్తున్నా, అంత పోతున్నా ఇంకా. అక్కడ మీకు పంచుకోవాలంటే పంచుకోండి, చొక్కా లాగు పంచుకోమని చెప్తాడు. ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అంటే 100 బళ్ళు ప్రారంభం ఉందనుకోండి మీకు, ఆ ప్రారంభం ఎవడైతే అనిపిస్తున్నాడో, ఏ దొంగ నేను, ఏ మిథ్యా నేను, ఏ దేహగతమే నేను, ఏ ఫాల్స్ అయి ఆర్టిఫిషియల్ అయి బాడీ బౌండ్ అయి ఆ శవంతో ఏ నేనైతే తాదాక్ష్యం పొందుతుందో అదే అనిపిస్తుంది. అదే నశించినప్పుడు, అదే మరణించినప్పుడు, అదే పత్తా లేకుండా పోయినప్పుడు, దాని జాడ లేకుండా, దేహాభిమానం జాడ లేకుండా పోయినప్పుడు, ఇంకా ఎన్ని వేలు బళ్ళు కర్మ ఉంటే అదేం చేస్తుంది? అదేం చేసేది ఏమి లేదు. మీకు 100 కోట్లు మీకు డబ్బు ఉందండి, 1 ఎకరం పొలం ఉందనుకోండి. ఆ 100 కోట్లు డబ్బున్న వాళ్ళు ఎకరం కోసం రావచ్చు, ఉంటే ఆ ఎకరం కూడా పొలం కూడా మీకు లేనప్పుడు ఇంకెక్కడికి వస్తారు వాళ్ళు? ఆ దేహాభిమానం పూర్తిగా నశించిన వాడు ఇంకా ప్రారంభం ఏమి చేయలేదు. అర్జున, నువ్వు బ్రాహ్మీ స్థితి పొందడానికి ప్రయత్నం చేయి. ఈ బాహ్య సంఘటనలు, ఈ బాహ్య పరిస్థితులు, బాహ్యమైనటువంటి ఎక్కువలు, బాహ్యమైనటువంటి తక్కువలు, ఈ బాహ్యమైనటువంటి ఆడంబరాలు, ఇవన్నీ స్వప్న సమానం. షిరిడీ సాయిబాబా చెప్పిన మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాహ్యంగా మీరు ఎంత గొప్పగా ఉన్నా, శరీరం మరణించాక ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో ఆ జీవుడిని మీరు కొంచెం కూడా బాగు చేసుకోలేదనుకోండి, బాహ్యంగా మీరు ఏదైనా సాధించినా మీ టైం వేస్ట్, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ టైం. మీ కాలం వృధా, మీ శ్రమ వృధా, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎవరు వస్తారండి? మనం చనిపోయాక మన చుట్టాలు వస్తారా, మన స్నేహితులు వస్తారా, ఎవరు వస్తారు మన కూడా? మీరు ఎవరి కోసమైతే కష్టపడి 1000 కోట్లు సంపాదించారు, అందులో ఒక్కడు వస్తాడా? ఎవడు వస్తాడు? ఎవడు రాడు. మరణానంతర జీవితంలో మన కూడా ఎవడు రాడు. ఒకవేళ మీరు తాత్కాలికంగా ఏదైనా గొప్పలు సంపాదించడానికి ప్రయత్నం చేసినా, భగవంతుడు చెప్పిన మాటను వదిలేసి తాత్కాలికంగా ఏదైనా గొప్పలు సంపాదించడానికి ప్రయత్నం చేసినా అవి నిలబడవు. ఇవాళ చేసింది రేపు పోతుంది, అవి నిలబడవు. అవి మీరు బాహ్యంగా ఏదో అంతస్తుల కోసం ఏదైనా చేసినా ఆ కర్మలు ఏమి నిలబడవు, నిలబడవు. కానీ మీరు పేరు వస్తుందని చేసినా ఆ పేరు కూడా నిలబడదు. అమావాస్య రోజు వచ్చింది, పౌర్ణమికి పోతుంది. ఇప్పుడు మనకు అనేక మంది ప్రధానమంత్రులు చేశారు, అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, అనేక మంది అనేక పదవులు చేశారు, అనేక మంది రాష్ట్రపతులు చేశారు. ఎవడి పేరు లేదు ఒక గాంధీ గారి పేరు తప్పించి? అని దాని భావనా బలం అది. ఆ లోపల పవిత్రత యాగం, పవిత్రం 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 విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. పవిత్రం పవిత్రం, ఆయన పవిత్రుడు అంటుంది. ఎవరండి? విష్ణువు పరమ పవిత్రుడు కాబట్టి ఆయన మనం స్మరించుకోవటం వల్ల, ఆయన మనం స్మరించుకోవటం వల్ల పవిత్రం అవ్వటండి. ఆయన మనం స్మరించుకోవటం వల్ల ఆయన దైవలు మనం పవిత్రం అవుతాం. అదే కర్తృరాజ్ఞ అంటే. మీరు కేవలం స్మరించుకోవటం వల్ల అయినా దయ చూపి ఆయన ఇష్టపడాలి మీకు దయ చూపించటం. దయ చూపించడానికి ఆయన దయ చూపించడం వల్ల మీరు పవిత్రులు అవుతారు. ఆయన దయ చూపించడం అనేది ఆయన చేతిలో ఉంది. తర్వాత ఏ పని ఏది చేసినా మనం ఎదురు చూసినట్టు ఉండకూడదు. మనం చేసే పని చేస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి. మనం చేసే పని మనం చేస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి. మంచి పని అయినా సరే తల మీద మోయకూడదు. శిరస్సు మీద మనం మంచి పని అయినా సరే శిరస్సు మీద మోయకూడదు. మనం ఏదైనా చేస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి. చేస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి. నువ్వు మర్చిపోయిన మరుపు అనేది మనసుకు సంబంధించింది, జ్ఞాపకం అనేది మనసుకు సంబంధించింది. ఇవన్నీ జీవుడికి సంబంధించిన లక్షణాలు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు చూడు, ఈశ్వరుడు ఉన్నాడు చూడు. నువ్వు చేసిన మంచి పని యొక్క ఫలితం ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది అనుసంధానం చేస్తాడు ఆయన ఈశ్వరుడు. రమణ మహర్షి గారు అన్నారు, మీరు ఎవరొకరితో కలిసి ఉంటున్నారు కదా, ఇది బ్రహ్మచర్యేశ్వరుడితో కలిసి మీరు ఏదో జతలు తప్పటం లేదు కదా, మీకు ఏదో ఎవరెవరితో కలిసి ఉంటున్నారు జతలు తప్పటం లేదు కదా, ఆ కలిసి ఉండేది ఎట్టు, ఈశ్వరుడితో కలిసి ఉండండి. మీ భారం మొదలైనంత బలహీనుడేం కాదు ఈశ్వరుడు. ఈ సృష్టి భారం అంతా మోసేవాడు, ఈ సృష్టి భారం అంతా మోసేవాడు. మీ భారం మీ ఒక్కడ బరువు మొదలేడా? కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసుకోలేరు, కాలం పరిష్కారం చేసి పెడుతుంది. కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసుకోలేరు, దేవుడు పరిష్కారం చేసి పెడతాడు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం తగ్గించుకోలేదు, మీ గురించి భగవంతుడు ఎక్కువ ఆలోచిస్తాడు. అది యోగక్షేమాలు చూడటం అంటే అది. కర్తృరాజ్ఞ అంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసిన మంచి పని భగవంతుడికి ఒక్కటి కూడా అక్కర్లేదు. ఆ ఫలితం మళ్ళీ జీవుడికి అనుసంధానం వస్తుంది. అయితే ఎప్పుడు ఇవ్వాలి ఆ కర్మఫలం? ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ ఇచ్చే ప్రాసెస్ ఏమిటి, ఆ ప్రజెంట్ ఎలా ప్రజెంట్ చేయాలి అని ఈశ్వరుడు చూసుకుంటాడు. దేనే ఈశ్వర ఉన్న ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు, అవన్నీ వాడు చూసుకుంటాడు. మీ నెత్తి మీద భారం వేసుకుని మీరు బాధపడకండి, వాడి నెత్తి మీద భారం వేసి మీ పని మీరు చూసుకోండి, శాంతిగా ఉండండి. మీరు వాడికి దూరం అయిపోతున్నారు అనుకోండి, ఒకసారి మీ మనసులో దుఃఖం కలిగించవచ్చు. మనసులో దుఃఖం కలిగించి ఆయన ఒళ్ళోకి ఆయన ఒళ్ళోకి చేర్చుకోవడానికి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, అది కూడా మీరంటే ఇష్టం లేక కాదు. ఆర్థిక బాధ ఎలా ఉంటుందో మీకు రుచి చూపించి ఆయన ఒళ్ళోకి మిమ్మల్ని తీసుకోవడానికి. ఇదంతా ఈశ్వరుని యొక్క విలాసం, ఇదంతా ఈశ్వరుని యొక్క లీల, ఇదంతా ఈశ్వరుని యొక్క మాయ. అంతేకాని మీ మీద ఇష్టం లేక కాదు. జీవుడు పని చేస్తాడు భగవాన్ చెప్తున్నారు. అంటే జ్ఞానం వస్తే అన్ని ప్రారంభం సంచితం ఆగమ అన్నీ కాలిపోతాయి. గడ్డిమేడి ఎంత పెద్దదైన ఒక అగ్గిపులక లోకు, గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకు. జ్ఞానం వస్తే ఎటువంటి కర్మైనా కాలి బూడిదైపోతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి కర్మ బూడిదైపోతుంది, కాసి అది మసి అయిపోతుంది కర్మ. అది నీకు కాలిపోయిన తాళ్ళు, కాలిపోయిన తాళ్ళు, కాలిపోయిన తాడు కూడా నీకు తాళ్ళులాగా కనిపిస్తుంది, కానీ బంధించడానికి పనికిరాదు. జ్ఞాని కర్మ అనుభవిస్తున్నాడని చూసేవాడు కనిపిస్తుంది, వాడేమనుకోడు, అనుకునేవాడు అక్కడ లేడు. జ్ఞాని కర్మ అనుభవిస్తున్నాడు అని చూసేవాడు అనుకుంటాడు, కానీ వాడు అనుకున్నవాడు అనుకునేవాడు అక్కడ లేడు, లోపల లేడు. ఏం చేద్దాం, అక్కడ వ్యక్తిభావం లేదు, అక్కడ వ్యక్తిభావం లేదు. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ కర్మ జీవుడు చేస్తాడు, కర్మ జీవుడు చేస్తాడు. కానీ ఆ కర్మ ఫలితం ఒకవేళ మీరు ఏదైనా చెడ్డ చేశారనుకోండి, అనుకోండి మాట వస్తుంది, ఒక చెడ్డ మాట మాట్లాడారు అనుకోండి, ఆ చెడ్డ మాట ఫలితం ఈ జన్మలో మీకు ఇవ్వకపోవచ్చు, 100 జన్మల తర్వాత ఇవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఒక మంచి మాట మాట్లాడారనుకోండి, ఆ మంచి మాట ఫలితం ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, 10 జన్మల తర్వాత ఇవ్వచ్చు. నువ్వు అక్కడ ఇదే భగవాన్ చెప్తున్నారు, ఆ కర్మ ఫలితాలని ఎప్పుడు అనుభవించాలి, ఆ జీవుడికి ఎప్పుడు అనుభవంలోకి తీసుకురావాలి, ఎక్కడ అనుభవంలోకి తీసుకురావాలి, అప్పుడు ఎలా అనుభవంలోకి తీసుకురావాలి, ఆ నిర్ణయించేది మటుకి నువ్వు కాదు ఈశ్వరుడే. అది నువ్వు కాదు ఈశ్వరుడే. లోకం ఆ ఆత్మజ్ఞాన వైభవం ఎలా ఉంటుందంటే నిర్వాణ సుఖం. ఆ నిర్వాణ సుఖం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వైభవం. లోకం కనిపించకపోయినా ఏమనిపించదు, లోకం కనిపించినా ఏమనిపించదు, దేహం పోయినా ఏమనిపించదు, దేహం ఉన్నా ఏమనిపించదు. దేహం ఉండటం లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. లోకం కనిపించడం వల్ల లాభం లేదు, లోకం కనిపించకుండా పోతే నష్టం లేదు. ఏ ఆ నిర్వాణ సుఖం మనం అనిపించేటప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఆ నిర్వాణ సుఖం నువ్వు పొందాలంటే, ఆ మోక్ష సుఖం నువ్వు పొందాలంటే, మోక్ష సుఖం ఒకటే నిజమైన సుఖం. మిగతా అన్ని సుఖాల్లాగా కనిపించే సుఖాలు, సుఖాల్లా కనిపించినా పర్వాలేదు, ఎప్పటికైనా నీకు అవన్నీ దుఃఖాలు తీసుకొస్తాయి. నిజమైన సుఖం మోక్ష సుఖం ఒకటే, నిర్వాణ సుఖం ఒకటే. అది బుద్ధుడు అంటాడు, నువ్వు అన్ని రకములుగా ప్రయత్నము చేసి, అన్ని విధములా ప్రయత్నము చేసి, నీ ప్రయత్నంతో పాటు సజ్జన సాంగత్యం చేసి, సత్పురుషులు సహవాసం చేసి, వాళ్ళ అనుగ్రహాన్ని సంపాదించి నిర్వాణ సుఖం పొంది అంటాడు ఆనందంతో. మీరు ఏదైనా లోకానికి సంబంధించిన పని పెట్టుకుంటే ఆ పని నెరవేర్చుకోవడం కోసం ఎన్ని రకాల కష్టాలు పడతారో, ఆ పని నెరవేర్చుకోవడం కోసం ఎన్ని రకాల మీరు ప్రయత్నాలు చేసుకుంటారో, అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ సజ్జన సాంగత్యం విడిచిపెట్టకుండా, అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ సజ్జన సాంగత్యం విడిచిపెట్టకుండా నిర్వాణ సుఖం పొందు. అంటే ఈ అహంకారం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బయట ఏదో గొప్ప కర్మలు చేస్తే అది సరిపోదు. ఈ అహంకారం అనే దీపం, అహంభావన అనే దీపం, ఇది ఆరిపోకుండా నిర్వాణ సుఖం రాదు. అహంభావన అనే దీపం, ఈ దేహాభిమాన దీపం, ఈ వ్యక్తి భావన అనే దీపం, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనుకునే దీపం, ఈ దీపం ఆరిపోకుండా, ఈ దీపం ఆరిపోకుండా నీకు ఈ దీపం ఆరిపోకుండా నీకు మోక్ష సుఖం, నిర్వాణ సుఖం రాదు. ఆశ అనే దీపం ఆరిన వాడక ఆత్మజ్ఞానం అంటాడు బుద్ధుడు. ఆశ అనే దీపం ఆరిపోయిన తర్వాత కదా నీకు ఆత్మజ్ఞానం కలిగింది. అంగులు మలిడన ఉండేవాడు పూర్వం బుద్ధుడి రోజుల్లో, ఆడు కొన్ని వందల మందిని చంపాడు. ఆడు మర్డర్ చేస్తాడు, కొన్ని వందల మంది ఆడి చేతులతో చంపాడు. అతనితో బుద్ధుడు అంటాడు, నువ్వు వందల మందిని చంపావు, ఎంతోమందిని జయించాలనుకుంటున్నావు, ఎంతోమందిని ఎంతో ఎన్నో శరీరాలు నువ్వు చంపావు, కానీ అహంభావం నువ్వు చంపుకోలేకపోయావు. నువ్వు సాధించింది ఏమిటి అన్నాడు. ఎన్నో శరీరాలు నువ్వు చంపావు, అంగుళీమాలుడు ఏదో పేరు ఆడికి. అంటే ఒక మనిషిని చంపేశాడు అనుకుని ఆడు బొట్టను వెళ్ళి తీసేసి దండలో మెల్ల వేసుకుంటూ ఉంటాడు. చూసారని ఎంతమందిని చంపేశాడని మనకు చూపిస్తూ ఉంటాడు. వాడికి తర్వాత బుద్ధుడి యొక్క సహవాసం వల్ల, బుద్ధుడి యొక్క సహచర్యం వల్ల వాడికి జ్ఞానం, వాడికి నిర్వాణ సుఖం పొందాడు. అంటే వాడికి బుద్ధుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకున్నాడు. బుద్ధుడితో సహవాసం వచ్చాక బుద్ధుడి మీద పరిపూర్ణ విశ్వాసం పెట్టుకున్నాడు. కానీ బుద్ధుడు జీవించుండగానే ఆయన చనిపోయాడు. ఎవరు అంగుళీమాలుడు ఆ పేరు గుర్తు రావటం లేదు నాకు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, ఏమంటే వీడు చాలామందిని చంపేశాడు కదా పూర్వం, ఈ నరకానికి వెళ్తాడేమో. నీకు అర్థమవుతుంది, ఆడి బుద్ధుడు అన్నాడు, వాడు స్వర్గానికి వెళ్ళడు, వాడు నరకానికి వెళ్ళడు, వాడు నిర్వాణ సుఖాన్ని పొందాడు. వాడు నరకానికి వెళ్ళడు, అలాగని స్వర్గానికి వెళ్ళడు, నిర్వాణ మోక్ష సుఖాన్ని పొందాడు. మోక్ష సుఖాన్ని పొందిన వాడికి ఇంకా ప్రయాణం ఏముంటుంది? మోక్ష సుఖం పొందని వాడికి అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఆ లోకంలో ఏదో ఉంది, ఈ లోకంలో ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఎవడైతే స్వరూప సుఖాన్ని పొందాడో, ఆ జ్ఞాన సుఖం, నిర్వాణ సుఖం ఎప్పుడైతే పొందాడో వాడికి, వాడు స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు. ఈ అంగుళీమాలుడు చనిపోయినప్పుడు ఎవడు అక్కడ ఉన్నవాళ్ళంటాడు, వీడు చాలామందిని చంపేశాడు, నరకానికి వెళ్తాడేమో, వాడు నరకానికి వెళ్ళడు, అలాగని స్వర్గానికి కూడా వెళ్ళడు. వాడు పొందవలసింది, వాడు పొందాడు ఆ సుఖాన్ని, నిర్వాణ సుఖాన్ని పొందాడు, వాడికి ప్రయాణాలన్నీ ఆగిపోయినాయి. అంటే బుద్ధుడి చోట ఉన్న సహవాసం వల్ల ఆడి ప్రారంభం అంతా కాలిపోయింది. వాడి దేహ ప్రారంభం అంతా కాలి బూడిదైపోయింది. కొంతమంది చెప్తారు సాధనతో సంబంధం లేకుండా కేవలం బుద్ధి యొక్క ప్రసన్నాత్ముడు రాగద్వేషాలు ఎలా ఉంటాయో ఆయన ముఖంలో కనపడి కదా, ప్రసన్నాత్ముడు, ఆత్మ ప్రసన్నంగా ఉండదు, మనస్సు ప్రసన్నంగా ఉండదు. దేవుడి దెయ్యం వదిలేయండి, ఆ బుద్ధిని ముఖం చూస్తుంటే ఆ కళ్ళల్లో కానీ ఆ ముఖంలో కానీ రాగం ఎలా ఉంటుందో, ద్వేషం ఎలా ఉంటుందో కనపడదు. రాగద్వేషాలు లేని వాడికి, కోరిక కోపం లేని వాడిని ప్రసన్నాత్ముడు అంటారు. అంటే వాడి ఆత్మ ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది, ముఖం ఎప్పుడు శాంతిగా ఉంటుంది, ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటుంది, ప్రసన్నాత్ముడు. వాడి ముఖం చూసి సాధనతో నిమిత్తం లేకుండా వాడి ప్రజెన్స్లో ఉండటం వల్ల, వాడి సమక్షంలో ఉండటం వల్ల బుద్ధి యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం చూసి, బుద్ధి యొక్క ముఖ కవళకలు చూసి, సాధనతో నిమిత్తం లేకుండా 150 మంది నిర్వాణ సుఖం పొందారట. వాడి బుద్ధుడు అంటే రాగద్వేషాలు ఎలా ఉంటాయో తెలియదానికి ప్రసన్నాత్ముడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. అది అనిష్టం చెప్తాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు. సజ్జన సాంగత్యం కోసం, సత్పురుషుల సహవాసం కోసం, హోలీ కంపెనీ కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయి. అంగుళీమాలుడి గురించి చెప్పాడు, ఈడు 800 మందిని చంపేశాడు, ఈడు నరకానికి పోతాడు అని అనుకుంటున్నారు. అక్కడ నా బుద్ధి చెప్పాడు నరకానికి వెళ్ళు, అలాగే స్వర్గానికి కూడా వెళ్ళడు. ఆడు అనుభవించవలసిన పుణ్యం లేదు, ఆడు అనుభవించవలసిన పాపం లేదు. పాపం అనుభవంలో ఉంటే నరకానికి వెళ్తాడు, ఆడు ఏదైనా పుణ్యం అనుభవించాలంటే స్వర్గానికి వెళ్తాడు. పుణ్యపాపాల్లోంచి కోరికలు కోపాల్లోంచి రాగద్వేషాల్లోంచి విడుదల పొందాడు వాడు, వాడు నిర్వాణ సుఖాన్ని పొందుతాడు. అంటే బుద్ధుడు వాడు పొందడమే కాదు, అంగుళీమాలుడి చేత పొందింపు చేశాడు ఆ విశ్వాసం కారణంగా. ఏంటి 1000 మంది మర్డర్లు చేసిన వాడు గురించి చెప్పాడు ఈ మాట బుద్ధుడు? వాడి పొందడం కాదు నిర్వాణ సుఖం, వాడి చేత పొందింపు చేశాడు. ఏంటి వీడి నరక, వాడి పాపం ఉంటే నరకానికి వెళ్తాడు, వాడికి పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్తాడు. రెండు లేవు, ఆ రెండాట్లోంచి విడుదలైపోయాడు. రెండాట్లోంచి విడుదలైన వాడికి ఇంకా నరకం ఏంటి, స్వర్గం ఏంటి? వాడు నిర్వాణ సుఖాన్ని పొందాడు అంగుళీమాలుడు. పుణ్యం చేసిన వాడికి ప్రయాణం ఉంటుంది, పాపం చేసిన వాడికి ప్రయాణం ఉంటుంది. ఆ రెండు లేని వాడికి, రాగద్వేషం లేని వాడికి ప్రయాణం ఏంటి? అంతటా ఉన్నవాడికి ప్రయాణం ఏంటి? అంతటా ఉన్నవాడికి ఇంకెక్కడికి వెళ్తాడు, ప్రయాణం ఏముంది? ప్రసన్నాత్ముడు అంటే ఆయన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ఆయన చూసి అనేక మంది నిర్వాణ సుఖాన్ని పొందారు దర్శనం మాత్రం చేత. అది వైభవం, జ్ఞానం యొక్క వైభవం. అర్జున ఆత్మజ్ఞానంతో సమానమైంది లేదు, బ్రహ్మజ్ఞానంతో సమానమైన లేదు. ఆత్మజ్ఞానంతో సమానమైందే లేనప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది? దానికి మించింది కూడా లేదు. సమానమైన లేనప్పుడు మించింది కూడా ఉండదు. అటు ఆత్మజ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి అన్ని విధముల ప్రయత్నం చేసి సముపార్జన చేసుకో. కొంతమంది కీర్తి కృత్యం ఉంటుంది, గౌరవం సంపాదించాలి గౌరవం సంపాదించాలి. ఆ గౌరవం సంపాదించాలనుకున్న వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకుంటారో గౌరవం, అలా కూడా అన్ని విధాల ప్రయత్నం చేసి నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించావు అర్జున. నువ్వు చేసే పని సిన్సియర్గా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. మీ మనస్సుని ఈశ్వరుడితో అనుసంధానం చేయండి. అరుణాచల మనసు స్మరించు ఆరల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచలేశ్వరుడు అంతకే అవతరించాడు వ్యక్తి భావంలోంచి మన విడదీయటానికి. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. త్యాగరాజు గారికి ఆ కాలంలో ఒక రాజుగారు బంగారం పంపారు. ఆ బంగారాన్ని ఎదురుకుండా పెట్టుకున్నాడు, ఇవ్వకుండా. ఆ తెచ్చిన వాడికి ఇచ్చేయకుండా బంగారాన్ని ఎదురుకు పెట్టుకున్నాడు. ఓ రామా శ్రీరామా అంటే అప్పటికి ఆయన సుఖి అయ్యాడు. ఆయన లోపల సుఖి, ఆ సుఖం పొందుతున్నాడు లోపల. ఆత్మారాముడు పొందాడు. బాహ్యంగా ఉన్న దశరథ రాముడిని ఆరాధించి లోపల ఆత్మారాముడిని పొందాడు. ఓ రామా ఓ శ్రీరామా నీ సన్నిధి సుఖమా, ఈ పెన్నిది సుఖమా. ఎవరో బంగారం పంపారు రాజుగారు, నా మీద ప్రేమగానే పంపారు. రెండు ఎదురుగుండా ఉన్నాయి, నీ సన్నిధి ఎదురుగా ఉన్నది, పెన్నిది ఎదురుగుండా ఉంది. ఓ రామా ఓ శ్రీరామా నీ సన్నిధి సుఖమా, ఈ పెన్నిది సుఖమా. నీకేది కావాలి, రెండు ఎదురుగుండా ఉన్నాయి, నీకేది కావాలంటే చేసి తీసుకో. ఇందులో బలవంతం లేదు. ఓ రామా ఓ శ్రీరామా నీ సన్నిధి సుఖమా, ఈ పెన్నిది సుఖమా అని చెప్పి అతను పొందే ఆత్మసుఖం ఉంది. ఇష్టం లేక బంగారం అంటే ఇష్టం లేక కాదు, అతను పొందే ఆత్మసుఖం ఉంది. బంగారం తక్కువ కింద కనిపించింది. అప్పుడు ఎవడైతే తెచ్చాడో వాడికే ఇచ్చి మీ రాజుగారికి బంగారం ఇచ్చేయమని రిటర్న్ చేశాడు అంటే కోపం మీద కాదు, కోపం మీద కాదు, బంగారం మీద ఇష్టం లేక కాదు, బంగారం మీద అగౌరవం కాదు, బంగారం మీద అక్కడ అగౌరవం కాదు అంటే ఈ పెన్నిది కంటే నీ సన్నిధి నాకు ఎక్కువ సుఖాన్ని తీసుకొస్తుంది. ఓ రామా ఓ శ్రీరామా నీ సన్నిధి సుఖమా, ఈ పెన్నిది సుఖమా. అలాగని కోపం మీద కాదు, బంగారం మీద ఆయనకు కోపం ఏముంది, అలా కోపం కాదు అంటే బంగారం ఇక్కడ ఎదురుగుండా ఉంది, నీ సన్నిధి ఎదురుగా ఉండండి. మనసు ఆయన మనసుని ఆయన అడుగుతున్నాడు నీకేది సుఖంగా ఉందని. త్యాగరాజు కీర్తనలో ఇంకో పాట ఉంది, దేహాభిమానం లేని వాళ్ళకి, దేహబుద్ధి లేని వాళ్ళకి, దేహమే తానని తలంపు లేని వాళ్ళకి, ఓ రామా ఓ శ్రీరామ జప మిగల, తప మిగల, సాధన మిగల. శరీరానికి రోగం లేని వాడికి మందెందుకు, శరీరానికి రోగం లేని వాడికి మందెందుకు, తనువు తాను కాదని తెలిసిన వాడికి, తనువు తాను కాదని తెలిసిన వాడికి, అసలు దేహాభిమానం లేని వాడికి, తనువు తాను కాదని తెలిసిన వాడికి తపమేళ జపమేళ ఓ రామ శ్రీరామ. తనువు తాను కాదని తెలిసిన ఓ రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ జపమేళ తపమేళ. తనువు తాను కాదని తెలిసిన వాడికి సాధనతో పని ఏముంది? ఆరోగ్యవంతుడికి ఆసుపత్రితోటి పని ఏముంది? అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. రిమైనింగ్ ఈశ్వర, ఈశ్వరుడితో కలిసి ఉండండి. మీరు చేసుకునే పనులు శ్రద్ధగా చేసుకుని మనసుని అక్కడ పెట్టుకుని ఫలితం ఈశ్వరుడు గిడిచిపెట్టండి. ఈశ్వరుడు గిడిచిపెడితే ఈశ్వరుడు పుచ్చేసుకోవడం మీ ఫలితం. అది ఎప్పుడు మీకు అనుసంధానం చెయ్యాలో రైట్ రైట్ టైం రైట్ ప్లేస్. ఆ టైం చూసుకుంటాడు, ఆ ప్లేస్ చూసుకుంటాడు. ఎప్పుడు మీకు ఆ ఫలితంతో అనుసంధానం చెయ్యాలో మీకంటే ఆయన తెలియగలవాడు, మీకంటే ఆయన బుద్ధిమంతుడు, మీరు కించుజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. అంటే అనుసంధానం ఎప్పుడు చేయాలి ఆయన చూస్తాడు. లీవ్ ఇట్ టు గాడ్, యూ బీ హ్యాపీ. అంటే మొన్న మనం ప్రత్యేపరంలో మీటింగ్ చెప్పుకున్నాం కర్మఫలం గురించి. చాలా బాగా చెప్పాడు భగవంతుడు గీతలో ఈ మాట, చాలా బాగా చెప్పాడు. నీకు లోపల ఆనందం లేనప్పుడు, నీకు లోపల సుఖం లేనప్పుడు, నువ్వు శాంతిలో ఊగిసలాడినప్పుడు, శాంతి సముద్రంలో, సుఖ సముద్రంలో, ఆనంద సముద్రంలో నువ్వు మునకలు వేసేటప్పుడు కర్మఫలితం కోసం నీ మనసు ఎదురు చూస్తుందా అన్నాడు ప్రత్యేపరం మీటింగ్లో మనం చెప్పుకున్నాం. నీకు అర్థమవుతుంది, లోపల నువ్వు ఆనంద సముద్రంలో ఈతలకు వచ్చేటప్పుడు ఒకవేళ నువ్వు మంచి కర్మ చేసినా దాని ఫలితం కోసం నీ మనసు ఎదురు చూడదే. నువ్వు ఒకవేళ మంచి కర్మ చేసినా దాని ఫలితం కోసం ఎదురు చూడదు. ఒకవేళ నువ్వు సాధన చేసినా మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తున్నాయి జీవుడు కనిపెట్టుకుండడు. ఎప్పుడు లోపల శాంతిగా ఉన్నప్పుడు, లోపల సుఖంగా ఉన్నప్పుడు కర్మఫలం కోసం ఎవడు ఎదురు చూడండి. అర్జున వైభవం ఎన్ని రత్నాలే చూడండి, ఎన్ని రత్నాలు గుమ్మరించాడో. నీకు శాంతి లేనప్పుడు, నీకు సుఖం లేనప్పుడే నువ్వు ఏదైనా మంచి పని చేసినా ఆ ఫలితం కోసం 24 గంటలు ఆలోచించి దానికోసం ఎదురు చూస్తూ ఉంటావు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు సుఖంగా లేవు, శాంతిగా లేవు. అరుణాచలేశ్వరుడే ఆవిర్భావం అంచుకో, నేను వ్యక్తిభావంలోంచి విడుదల చేయటానికి. ఇలా సంవత్సరాల్లో వేపు పచ్చడి తింటారు పొద్దున్న. వేపు పచ్చడి కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది, కొంచెం బెల్లం కూడా కలుపుతారు అందులో. వేపు పచ్చడి కొంత చేదుగా ఉంటుంది, కొంత తీయగా ఉంటుంది. ఆ చేదు కష్టం, ఆ తీయి సుఖం, జీవితంలో ఈ రెండు వస్తాయి, అవి అనుభవించడం నేర్చుకోవాలి. అదే వేపు పచ్చడి. వేపు పచ్చడి కొంచెం కొంచెం చేదుగానే ఉంటుంది, కొంచెం కొంచెం తీగానే ఉంటుంది. అంటే జీవితంలో కష్ట సుఖాలు లేకుండా ఎవడి శరీరం కూడా బాహ్యంగా ఎంతో కొంత కష్ట సుఖాలు లేకుండా శరీరం చావదు. పురుషుడైనా శరీరం ధరిస్తే కష్ట సుఖాలు తప్పవు. ఆడి దేవతా పురుషుడైనా ఆడి శరీరం ధరిస్తే ఎన్నో కన్నా కష్టాలు ఆడు కూడా పడాలని. అంటే వేపు పచ్చడి అదే జీవితం అన్నాక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది అని బ్యాలెన్స్ చేసుకో. అందుకే వేపు పచ్చడి. వేపు పచ్చడి కొంచెం కొంచెం చేదుగానే ఉంటుంది, మళ్ళీ తీయగానే ఉంటుంది. రెండు ఉంటాయి, చేదు ఉంటుంది తీది. అంటే ఆ రెండు జీవితం మిశ్రమం, కష్ట సుఖాలు మిశ్రమే జీవితం. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోని మనకి వేపు పచ్చడి తినిపించడం మన చేత. అందుకే గాంధీ గారు తన 4ని ఎలా కంట్రోల్ చేశారంటే, వేపాకుతో చేసిన పచ్చడి మన రసగుల్లా ఎలా తింటామో అలా తిన్నవాడు. మన రసగుల్లా ఎలా తింటామో వేపాకుతో చేసిన పచ్చడి చెంచాతో మనం అయితే ఒకవేళ తినవలసి వస్తే గౌక్కు నోట్లు వేసుకుని మంచినీళ్ళు తాగేస్తాం. ఆయనప్పుడు చెంచాతో తీసుకుని తీసుకున్నవాడు వేప పచ్చడి వాడి పాప. ఎప్పుడో ఏనాడు 1925 ఇంకా పూర్వం ఆయన గాంధీ గారి భార్యకి జబ్బు చేసినప్పుడు ఈ మాట నాకు అనుక్షణం గుర్తుకొస్తుంది. నేను ఇండియా దక్షిణాఫ్రికా ఉన్నారు గాంధీగారు, నేను ఇండియా వచ్చేటప్పుడు నువ్వు చనిపోవచ్చు, డాక్టర్లు చెప్తున్నారు నువ్వు ఎంతో కాలం బతకవు, నేను ఇండియా వచ్చేవాడు నువ్వు చనిపోవచ్చు, కానీ నా రెండు చేతుల నిండా పని ఉండదు. ఒకవేళ నువ్వు చనిపోయే టైంకి నేను నీ దగ్గరికి రాలేకపోవచ్చు, నేను వచ్చానా రానా అన్నది ముఖ్యం కాదు. నేను ఇండియా రావచ్చు రాకపోవచ్చు అది ముఖ్యం కాదు. దేహం ఉన్నా దేహం లేకపోయినా ఒకటే స్థితి ఉంది. దేహం ఉన్నా దేహం లేకపోయినా ఒకటాగ ఉండే స్థితి ఒకటి ఉంది మన హృదయంలో. దేహం ఉన్నా దేహం లేకపోయినా భేదం ఉండదు. ఆ భేదం లేని స్థితి ఆ హృదయంలో ఉంది. ఒకవేళ నువ్వు ఇంకా 10 రోజులే బతుకుతావు, ఈ 10 రోజులు నా స్థితిని పొందడానికి ప్రయత్నం చేయబ్బా. గాంధీ గారి భార్య పేరు కస్తూరిబా. గాంధీ గారి భార్య పేరు కస్తూరిబా. ఆయన ఎప్పుడు కస్తూరిబా అని పిలిచేవారు కదా, బా అని పిలిచేవారు. గాంధీ గారి భార్యని ఎప్పుడు కస్తూరిబా అని పిలిచేవారు కదా, బా అని పిలిచేవారు. గాంధీ గారు బాతో చెప్పారు, నువ్వు కాఫీలు తాగో టీలు తాగో. ఆ నెహ్రూ గారు వచ్చేమో టీ టీ అంటాడు. రాజగోపాల్ వచ్చారు కాఫీ కాఫీ అంటాడు. వాళ్ళ కోసమైనా టీ కాఫీ నేర్చుకో అని చెప్పాడు బాతో. గాంధీ గారి భార్య టీ తాగదు కాఫీ తాగదు. వాళ్ళు వచ్చా నెహ్రూ గారు వచ్చి టీ టీ అంటాడు. రాజగోపాల్ వచ్చారు కాఫీ. తమిళనాడు వాళ్ళందరికీ కాఫీ ఇష్టం, ఉత్తరాది వాళ్ళందరికీ టీ ఇష్టం. నెహ్రూ గారు వచ్చి టీ టీ అంటాడు. రాజగోపాల్ వచ్చి కాఫీ కాఫీ అంటాడు. వాళ్ళకో ఏదో వచ్చినప్పుడు టీ కాఫీ ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం నేర్చుకో. నువ్వు అయినా నువ్వు తాగవనుకో, నువ్వు తాగవు నేను తాగవు. అంటే వచ్చిన వాళ్ళకి కొంచెం టీ పెట్టం కాఫీ పెట్టం కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఆచార్యులు గారు ఏమో కాఫీ కాఫీ అంటారు. పండిట్జీ ఏమో నెహ్రూకి టీ టీ అంటాడు. చాయ్ చాయ్ చాయ్. అంటే ఇందుకే నేను చెప్తానంటే శరీరం ఎప్పుడు చనిపోతున్నారు ముఖ్యం కాదు. శరీరం ఉన్నా లేకపోయినా ఒకే స్థితిగా ఉండేటట్టు ఆ స్టేట్ మన హృదయంలో ఉంది. అది పొంది నువ్వు కాదు 10 రోజుల్లో బతుకుతావునికి అంతకంటే అదనంగా బతకమనుకు ఈ 10 రోజులు. అప్పుడు నిజంగా చనిపోలేదు ఆవిడ. ఈ 10 రోజుల్లోనే ఆ స్టేట్ని పొందటానికి ప్రయత్నం చేయి. శరీరానికి మృత్యువు రాకముందే అమృతత్వం పొందటానికి ప్రయత్నం చేయి. అంటే శరీరానికి మృత్యువు రాకముందే మరణం లేని స్థితిని పొందడానికి ప్రయత్నం చేయి. అది క్యాష్ బేరం. ఇక్కడ అందం మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీ దుఃఖ ప్రారంభం మీకు ఉన్నా ఏ కారణం మీరు ఉన్నప్పటికీ ఏ కారణం చేతనే దుఃఖ ప్రారంభం ఉన్నా ఆ దుఃఖ ప్రారంభం అందులో మంచి కూడా ఉంది. ఆ దుఃఖ ప్రారంభం వల్ల అది అనుభవంలోకి రా దుఃఖ ప్రారంభం మీకు అనుభవంలోకి రావటం వల్ల దానివల్ల మీకు జ్ఞానబుద్ధి కలుగుతుంది, ధర్మబుద్ధి కలుగుతుంది, ఆత్మబుద్ధి కలగవచ్చు. అంటే మీరు తొందరపడద్దు, వేగిరి పడద్దు, భగవంతుని తిట్టి పోసుకోవద్దు. దుఃఖ ప్రారంభం కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి సంగతి మీరు మర్చిపోకండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి భగవాన్ చెప్పిన మాట. రూపబుద్ధి లేని వాడికి నామబుద్ధి లేని వాడికి ప్రారంభంతో పనే బాగుంది. వాడికి 100 బళ్ళు ప్రారంభం ఉన్నా వాడిని ఏం చేస్తుంది రూపబుద్ధి లేని వాడిని, రూపబుద్ధి లేని వాడిని, నామబుద్ధి లేని వాడిని? కాలి బూడిద కూర్చుంటుంది. అపూర్వం, అద్భుతం, ఉదాత్తం. చెవులు ఉన్న వాళ్ళందరూ టీచింగ్ వినండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. మీకు 100 బళ్ళు దుఃఖ ప్రారంభం ఉందనుకోండి, అదేం చేస్తుంది? మీకు రూపబుద్ధి లేకపోతే నామబుద్ధి లేకపోతే అది చేసేది ఏమిటి? అది కంత కాలి బూడిద కూర్చుంటుంది. రూపబుద్ధి లేని వాడికి ప్రారంభం ఏంటి? నామబుద్ధి లేని వాడికి ప్రారంభం ఏంటి? రూపబుద్ధి అన్నవాడిని నామబుద్ధి అన్నవాడిని ప్రారంధం చుట్టుకుంటుంది, కానీ రూపబుద్ధి లేని వాడిని ప్రారంధం ఏం చేస్తుంది? శరీరం లేని వాడికి రోగం ఏంటి? తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? అంటే మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. డబ్బు పోచే సంపాదించుకోగలం కానీ కాలం పోచే సంపాదించుకోలేము. కాలాన్ని పాడు చేసుకోవద్దు. ప్రతి నిమిషం ప్రతి క్షణం, పైగా భగవంతుడు చెప్పాడు గీతలో కాలరూపంలోనే ఉండాలని. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీరు టైం, డోంట్ వేస్ట్ ఎవర్ టైం, డోంట్ వేస్ట్ ఎవర్ ఎనర్జీ. ప్రతి గంట సద్వినియోగం చేసుకోండి. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. అందులో సందేహం లేదు, కలుగుతుందా కలగదా అనుమానం పెట్టుకోవద్దు. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది, మీరు అందరూ జీవన్ముక్తులు అవుతారు. ఇక్కడ ప్రస్తుతం ఏదైనా మీరు దుఃఖం అనిపిస్తే అంటే ఇదంతా సుఖంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మీ దుఃఖం అంతా సుఖంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీ మైనస్ పాయింట్ అంతా ప్లస్లోకి వచ్చేస్తాయి. మీ నష్టాలన్నీ లాభాల కింద మారిపోతాయి. ఆ లోపల ఎటర్నిటీ ఉంది, బయట ఏమీ లేదు. అంతా హృదయంలోనే ఉంది. మనం పొందవలసింది హృదయంలోనే ఉంది. మనం తెలుసుకోవాల్సింది హృదయంలోనే ఉంది. మనం చూసుకోవాల్సింది కూడా మన హృదయంలోనే ఉంది. అంతర్ముఖుడు కానీ వాడికి ఆత్మజ్ఞానం కలగదు. మీరు భౌతికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్నా మీరు అంతర్ముఖులు అవ్వాలి. అంతర్ముఖులు అయితేనే మీకు భౌతికం ఆధ్యాత్మికం రెండు మీకు కలిసి వస్తాయి. అంతర్ముఖం అయిన వాడికి భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది. అంతర్ముఖుడు కాని వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, భౌతికం లేదు, ఆధ్యాత్మికం లేదు. అంతర్ముఖుడు కాని వాడికి ఈ మధ్యన ఒక మహాత్ముడిని అందరూ జీవిత చరిత్రలు రాసుకుంటున్నారు, మీరెందుకు రాసుకోవటం అని అడిగారు అమెరికాలో. అమెరికాలో ఈ మధ్యన ఒక మహాత్ముడిని ఒక మాట అడిగారు, అందరూ జీవిత చరిత్రలు రాసుకుంటున్నారు, మీరెందుకు రాసుకోవటం? ఆయన అన్నాడు, నా అహంకారం గురించి రాసుకోమంటారా అన్నాడు. జీవిత చరిత్ర అంటే ఏంటి? అహంకారం గురించి రాసుకోవటం. బుద్ధుడు రాసుకున్నాడా, యేసుక్రీస్తు రాసుకున్నాడా? బుద్ధుడు జీవిత చరిత్ర రాసుకున్నాడా, యేసుక్రీస్తు రాసుకున్నాడా? నేను రాసుకోవడానికి జీవిత చరిత్ర అంటే అహంకారం గురించి రాసుకోవటం. నా అహంకారం గురించి నన్ను రాసుకోమంటారా? ఏదైతే మర్చిపోవాలో దాని గురించి రాసుకోమంటారా అన్నాడు ఒక అమెరికారా. ఏదైతే నేను మర్చిపోవాలనుకుంటున్నానో దాని గురించి చరిత్ర రాసుకోమంటారా? జీవిత చరిత్ర అంటే ఏంటి? అహంకారం తాలూకు చరిత్ర. అది మర్చిపోవాలనుకున్నప్పుడు దాని తాలూకు చరిత్ర ఎంతకయ్యా? బుద్ధుడు రాసుకున్నాడా, యేసు రాసుకున్నాడా అని అడిగాడు. మీరందరూ జీవన్ముక్తులు అవ్వాలి, మీరందరూ గుణాతీతులు అవ్వాలి, మీరందరూ ఆత్మ సామ్రాజ్యానికి అధిపతులు అవ్వాలి, మీరందరూ ఆత్మసుఖాన్ని సొంతం చేసుకోవాలి, మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి. ఎవరి ముఖం చూసిన ఆనందంతో తుణికిసలాడాలి. ఈ నూతన సంవత్సరంలో, వెయ్యినామ సంవత్సరంలో, ఈ వెయ్యినామ సంవత్సరంలో మీ ఆలోచనలు, మీ మాటలు, మీ తలంపులు, ఏది వ్యయం చేసినా మంచికే చెయ్యండి. అదే వెయ్యినామ సంవత్సరం. ఒక మాట మాట్లాడితే మంచికే వ్యయం చేయండి. అది ఏదైనా ఒక సంకల్పం వస్తే సంకల్పం కూడా మంచిగానే వేయించేయండి, అదే 1000 సంవత్సరం చెప్పే బోధ. కొంతమంది అనుకుంటారు మాటలు ఏముందని, ఒక మాట చెప్పి అనేక మందిని ఉద్ధరించవచ్చు, ఒక మాట వల్ల అనేక మంది బాగుపడతారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ వ్యక్తి మీద మహాబాహు ధనంజయ అర్జున ఓ తెల్లటి వాడు, స్వచ్ఛమైన వాడు, పాండవ మధ్యముడు, ఈ వ్యక్తి మీద ద్వేషం లేని వాడు, ఏ వస్తువు మీద కాంక్ష లేని వాడు, నిర్ద్వంద్వ రాగద్వేషాలలోంచి బయటపడినవాడు, కోరిక కోపంలోంచి బయటపడినవాడు, కోరిక కోపంలోంచి విడుదల పొందినవాడు, ఈ వ్యక్తి మీద ద్వేషం లేనివాడు, ఏ వస్తువు మీద కాంక్ష లేనివాడు, అతి తేలిగ్గా అతి సుఖంగా సుఖం బంధాత్ ప్రముచ్యతే నిర్ద్వందో ఈ మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే, అంటే బంధము నుండి సుఖముగా ప్రముచ్యతే విడుదల పొందుతావు. ఓ మహాబాహు, ఓ అర్జున, అతి సులభంగా అతి సుఖంగా, అంటే అసలు బంధంలోంచి బయటకు వచ్చేస్తున్నావా నీకు తెలియకుండా, అలా బంధంలోంచి నువ్వు బయటకు వస్తున్నావు అన్న సంగతి నీకే తెలియదు. సుఖంగా సుఖం బంధాత్ ప్రముచ్యతే, సుఖము నుండి సుఖముగా, బంధము నుండి సుఖముగా, హితవుగా, శాంతిగా, అసలు నీకు కూడా అజ్ఞానంలోంచి బయటపడిపోతున్నావు అన్న సంగతి నీకు కూడా తెలియకుండా విడుదల పొందుతావా అర్జున? ఎట్టివాడు విడుదల పొందుతాడు? నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో హీ మహాబాహో అర్జున, ఎంత వైభవం చూడండి, చెవులను వాళ్ళందరూ వినండి. అంటే అజ్ఞానంలోంచి బయటకు వచ్చేస్తామన్న సంగతి మీకు కూడా తెలియదట్టండి. ఆ బ్రహ్మం మీకు ఎరుకులోకి వచ్చినప్పటికీ మీకు బ్రహ్మం ఆ దేహంతో ఇప్పుడు ఏకం ఎలా ఉన్నారు, బ్రహ్మంతో ఏకం అయిపోతారు. ఈ ప్రక్రియ మీకు కూడా తెలియకుండా జరిగిపోతున్నట్టు, అంటే సర్జరీ జరిగిపోతుంది, సర్జరీ జరిగినట్టే మీకు తెలియదు, అది ఈశ్వర యొక్క అనుగ్రహం. భగవాన్ అంటున్నారు ఈ లోకంతో కలిసి ఉండబోద్రు, ఈశ్వరుడితో కలిసి ఉండండి. స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బాగానే స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. గౌతమ బుద్ధుడు లాంటి గౌతమ బుద్ధుడు వాళ్ళని అంతటి వాడితో స్నేహం చేసి నిర్వాణ సుఖం పొందిన వాళ్ళు ఉన్నారు. స్నేహాలు చాలా ప్రమాదం. మంచి స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఈ మధ్యన విప్పురా అన్నాడు, అతను విప్పుర అధిపతి ప్రాంగీ అన్నాడు ఈ మాట. ఈ మాట ఏమన్నాడంటే, నేను ఎవరితోటైనా స్నేహం చేయాలంటే ఒక సంవత్సరం కనీసం చూడకుండా ఆ వ్యక్తితో స్నేహం చేయను అన్నాడు. కనీసం ఒక్క సంవత్సరం పరిశీలించకుండా ఆ మనిషిని ఎన్నడా మనిషితో స్నేహం చేయను అన్నాడు. అంటే స్నేహాలు చేయడానికి ఎంత టైం తీసుకుంటే మోక్షం పొందడానికి ఇంకెంత జాగ్రత్తగా చూడాలండి. అడు ప్రాంజీ స్నేహాలు చేయడానికి ఎంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, ఎంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, ఎంత స్నేహం ఒక మనిషితో స్నేహం చేయాలా చేయకూడదు అన్నప్పుడు, ఎంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఈ ప్రకృతిని ఎంత నిశితంగా మనం పరిశీలించాలి. అబ్జర్వ్ ప్యాసివ్లీ, కళ్ళు మూసుకోకు, కళ్ళు మూసుకోకు, కళ్ళు తెరిచే చూసుకో, ప్రకృతిని చూడు, ప్రపంచాన్ని చూడు, కళ్ళు మూసుకోక్కర్లేదు నువ్వు, ప్రకృతిని చూడు, మనుషులను చూడు, ప్రపంచాన్ని చూడు, కానీ చూడు. నువ్వు నీకు ఏదైనా లోకానికి సంబంధించింది, వేడొచ్చినా శీతలం వచ్చినా ఈ ద్వంద్వాలు ఏదొచ్చినా, శీతోష్ణాలు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, రాగద్వేషాలు ఏ బయట నుంచి బాహ్యంగా ఏదొచ్చినా నువ్వు సాత్వికంగా ఎదుర్కో ఆచరణ, చిరునవ్వుతో ఎదుర్కో, జస్ట్ స్మైల్. నువ్వు బయట నుంచి పరిస్థితులు నీకు ఏది ఎదిరి మంచి ఎదిరి పడినా చెడ్డ ఎదిరి పడినా అబ్జర్వ్ ప్యాసివ్లీ, సాత్వికంగా పరిశీలించు. నిన్ను కొంతమంది పొగడొచ్చు, కొంతమంది విమర్శించవచ్చు, అది కూడా సాత్వికంగా పరిశీలన చేయి. సాత్వికంగా నువ్వు బయట జరిగే సంఘటనని నువ్వు సాత్వికంగా కనుక పరిశీలన చేయటం నేర్చుకుంటే, అంటే రియాక్షన్ లేకుండా, ప్రతిస్పందన లేకుండా నువ్వు పరిశీలన కనుక చేసుకుని నువ్వు జీవితంలోంచి పాఠాలు నేర్చుకుంటావు, ఆత్మజ్ఞానం సంపాదిస్తావు. అబ్జర్వ్ ప్యాసివ్. బయట వినపడే శబ్దాలు కానీ, బయట జరిగే సంఘటనలు కానీ, అయితే శీతోష్ణాలను కానీ సాత్వికంగా ఎదుర్కో. రియాక్షన్ వద్దు, ప్రతిఘటన లేకుండా సాత్వికంగా తీసుకో. ఆ సంఘటన ఎలా తీసుకుంటావు? సాత్వికంగా తీసుకుంటే నీకు సాత్విక బుద్ధి పెరుగుతుంది. ఏం బుద్ధి పెరుగుతుంది? సాత్విక బుద్ధి పెరుగుతుంది. సాత్విక బుద్ధి పెరగటం వల్ల నీకు వైరాగ్యం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. ఆ వివేక వైరాగ్యాలు నీ హృదయంలో నీ నిజమైన ఇంటికి తీసుకుపోతాయి. సాత్విక బుద్ధి వల్ల ప్రపంచంలో జరిగే సంఘటనని నువ్వు సాత్విక బుద్ధితోటి పరిశీలిస్తే, రజగుణం చోట కాదు, సాత్విక బుద్ధితోటి కనుక నువ్వు పరిశీలన చేయటం నేర్చుకుంటే, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని, సంఘటనని సాత్విక బుద్ధితోటి కనుక నువ్వు పరిశీలన, రియాక్షన్ లేకుండా, ప్రతిస్పందన లేకుండా సాత్విక బుద్ధితోటి నువ్వు పరిశీలన చేయటం నేర్చుకుంటే నీకు వివేకం పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది. ఆ వివేక వైరాగ్యాలు నీకు బ్రహ్మానుభవం కలగజేస్తాయి. లోకం అన్నాక ఏదో జరుగుతూ ఉంటుంది. ఇది లోకం. లోకం అంటే కుక్క తోక లాంటిది. లోకం అన్నాక ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ పరిశీలన సంఘటనల్ని, మనుషుల్ని పరిశీలన చేసేటప్పుడు ప్రతిఘటన వద్దు, ప్రతిస్పందన వద్దు, సాత్విక బుద్ధితో పరిశీలన చేయి. సాత్విక నీ కళ్ళతో చూడు, కానీ సాత్వికంగా చూడు. నువ్వు ఆ మాటలు విను, కానీ సాత్వికంగా విను. సాత్విక బుద్ధితోటి నువ్వు లోకాన్ని కనుక అబ్జర్వ్ చేయటం నేర్చుకుంటే, ఈ క్రియేషన్ని నువ్వు సాత్విక బుద్ధితోటి కనుక క్రియేషన్ని నువ్వు అబ్జర్వ్ చేయటం నేర్చుకుంటే క్రియేటర్ దగ్గరికి వెళ్ళిపోతావు. అంటే సృష్టికి ఎవడైతే యజమానం వాడి పాదాల దగ్గరికి వెళ్ళి చేరుకుంటావు. అబ్జర్వ్ ప్యాసివ్లీ. ప్రతిఘటన వద్దు, ప్రకోపం వద్దు. ఇప్పటికి అలా అబ్జర్వ్ చేస్తా ఉండు లోకాన్ని. అలా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటా ఉండు. ముద్దబ్బాయి ఇలా ఉండొద్దు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటా ఉండు. ఎప్పుడైతే లోకాన్ని నువ్వు సాత్విక బుద్ధితో అబ్జర్వ్ చేస్తున్నావో నీకు సత్వగుణం పెరిగిపోతుంది. సత్వగుణం ఎప్పుడైతే పెరిగిపోతుందో నీకు సాత్విక బుద్ధి వస్తుంది, అప్పుడు వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. నీ హృదయంలో నువ్వు నిజమైన ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఈ శరీరం అనే కొంపల్లోకి రావక్కర్లేదు, అద్ది కొంపల్లోకి రావక్కర్లేదు. నువ్వు కళ్ళు మూసుకోక్కర్లేదు, చెవులు మూసుకోక్కర్లేదు. లోకంలో జరిగే సంఘటనల్ని ప్రశాంతంగా చూడు, పాఠాలు నేర్చుకో. పాఠాలు నేర్చుకుని బాగుపడు నువ్వు. అంటే మీరు పుస్తకాలు చదివి నేర్చుకునే పాఠాల కంటే ప్రకృతిని చూసుకునే పాఠాలు నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీకు పుస్తకం నేర్పే పాఠాల కంటే జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. శాంతిః శాంతిః శాంతిః.